ఆత్మస్వరూపుడు మహాత్ భగవంతుని కొంతమంది తండ్రిగా ఆరాధిస్తారు, కొంతమంది తల్లిగా ఆరాధిస్తారు. అవసరమైన పిల్లలకి తల్లి దగ్గర ఉన్న స్వామి తండ్రి దగ్గర ఉండదు పిల్లలకి. కానీ అటువంటిది మనం కొంతమంది తల్లి రామకృష్ణ పరమేశ్వర గారు కూడా భగవంతుని తల్లిగానే ఆరాధించారు. అంటే తల్లి దగ్గర ఉన్నంత స్వామి మనం తండ్రి దగ్గర ఉండదు. అలా బెంగాల్లో చాలా మంది భగవంతుని తల్లిగా ఆరాధిస్తారు, మన ఆంధ్రులు చెప్పి తండ్రిగా ఆరాధిస్తారు, బెంగాల్ తర్వాత తమిళని చెప్పి కొడుగ్గా ఆరాధిస్తారు. అంటే వాళ్ళు బిడ్డగా ఆరాధిస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి శివకుమారుని ఎక్కువ వాళ్ళు ఆరాధిస్తారు. ఒక చోట ఏమో కుమారుడిగా ప్రసిద్ధి పొందారు, ఒక చోట తల్లి, ఒక చోట తండ్రి. ఆ ప్రాంతాల్లో బట్టి ఒక్కొక్క రూపాన్ని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. మన ఆంధ్రుల్లో ఎక్కువ రాముడి కృష్ణుని ఆరాధిస్తారు, బెంగాల్లో ఎక్కువ తల్లిని దేవిని కాళి అంటే దేవిని ఆరాధిస్తూ ఉంటారు, తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి అయితే ఎక్కువ మురుగు తమిళ్ళు మురుగా మురుగా మూడు అక్షరాలు తమిళ్ మూడు అక్షరాలు వాళ్ళు ఎక్కువ మన రామురుగాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఏం చెప్తారంటే వీరు లలిత సహస్రం వాళ్ళకి విష్ణు సహస్రం వాళ్ళతోనే మంచిదని చెప్తారు. కానీ స్త్రీలు విష్ణు సహస్రం వాళ్ళు కాదు స్త్రీ కాదు ఏమిటి అసలు లేదు. ఓపెనప్పుడు పురుషుడు స్త్రీ అని ఏంటి అంటే అద్వస్తువు సద్వస్తువు ఒకటే ఏకంగానే ఉంది, ఎప్పుడు సనాతనంగా ఉంటుంది. అది లేని టైం కానీ అది లేని స్థలం కానీ లేనే లేదు. ఆ వస్తువుకే మనం ప్రార్థించి ఆర్థిస్తూ మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే అదేమిటి పేరు చెప్పుకుంటే అది నెరవేర్చమని ఆర్థికం అనారోగ్యం ఆరోగ్యం మనకి ఏమైనా ఇబ్బందులు దేవుని తల్లిగా భావించి తల్లి యొక్క అనుగ్రహం పొంది ప్రయత్నం వచ్చినప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు భగవంతుడు కూడా మనకి తండ్రి లాంటి వాడు. భగవంతుని ప్రార్థన కాకపోతే ఎవరిని ప్రార్థిస్తాం? అంటే భగవంతుని సిగ్గుపడక్క భక్తిలో సిగ్గించకండి, భక్తిలో సిగ్గుపడక్కర్లేదు. అంటే భక్తి విషయంలో పడక్కర్లేదు, మాటం పడక్కర్లేదు. అంటే మనకి ఏమన్నా అంటే భగవంతుడితో చెప్పుకుంటే టైం వచ్చినప్పుడు నెరవేరుస్తాం. మనం భక్తికి పోవచ్చు, నెరవేరిస్తే మనం పాడయ్యే ప్రమాదం, అహంకారం వచ్చే ప్రమాదం, గర్వం వచ్చే ప్రమాదం ఉంది. ఏంటో కాలం వచ్చినప్పుడు సరిగా పరిస్థితి చేస్తాడు, మనకి ఆ కోరిక కూడా పిలుపులు చేస్తాడు భగవంతుడు. అందులో సందేహం ఏం లేదు. అయితే ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలని ముహూర్తం మట్టుకు భగవంతుడు పెట్టుకుంటాడు. అంటే మీకు ఏదైనా తలంపు వచ్చింది అనుకోండి అది వృధా పోతుందని మీరు అనుకోవద్దు. మీరు భౌతికంగా ఏదైనా బాధ్యతగా అభివృద్ధిలో తలంపులు వృధా పోవు. తలంపు కూడా పరిపాలిస్తాడు. అంటే మీకు వచ్చే ప్రతివంతుడు ఫలితాన్ని గౌరవిస్తాడు, భౌతరిస్తాడు, అలంకరిస్తాడు ఫలితాలతో. ఫలితం రాదని మీరు అనుకోవాల్సినటువంటి పని ఏం లేదు. సహజంగానే ఆ పుట్టుకతోటి విశ్వాసమైన ప్రవృత్తులు ఆ విశ్వాసం అనే ప్రవృత్తి కొంత ఉంటుంది కదా జనరల్ గా. అంటే నమ్మే స్వభావం ఉంటుంది వాళ్ళకి. భగవంతుడు అనేవాడు మీ భారం మీద దిగండి, నమ్మండి, విశ్వసించండి, పూర్తిగా విశ్వసించండి. నమ్మకపోతే దుమ్ము, నమ్మితే సొమ్ము. అంటే మీరు నమ్మండి భగవంతుని అంటే హృదయపూర్వకారు భగవంతుని అలా నమ్మడు డెడికేట్ అయ్యి వాళ్ళు ఈశ్వరు అంటే నేను చూస్తున్నాను, మీరు నన్ను ఎలా చూస్తున్నారు, అంత నిజం, అంత ప్రాక్టిస్ గా, అంత నిజం. అది ప్రక్షణయం కాదు, అది ఇన్విజన్ కాదు. అంతేకాదు వాళ్ళకి భగవంతుడి కోసం ఏదైనా ఉద్రేకాలు ఉన్నా, భయాలు ఉన్నా, ఏదైనా వికారం ఉన్నప్పటికీ భగవంతుడి కోసమైన ఈ వదులుకుని, అంటే భగవంతుడు వదులుకోమని చెబుతున్నాడు మనకి అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా వికారాలను వదులుకుని అలాగే భగవంతుని యొక్క సేవ చేసుకుంటూ భగవంతుని నమ్ముకుంటూ భగవంతుడి మీద భారం వేస్తూ దైనందిన జీవితంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ చెట్టుపాటు పడకుండా ధైర్యంగా ఉంటూ, అంటే ఎవడైతే తన భారం అంతా భగవంతుడి మీద వేసాడో ముందు వాడికి భయం తగ్గుతుంది. మానవుడికి భయం వల్ల కూడా భయం వల్ల అనారోగ్యం వస్తుంది. ముందు భయం వల్ల అనారోగ్యం వస్తుంది. మానసిక అనారోగ్యానికి శారీరక అనారోగ్యానికి ఎక్కువ భయమే కారణం. మనకి భయం ఎక్కువగా వస్తాయంటే భగవంతుడి మీద భారం తక్కువ వేస్తామని అర్థం. భగవంతుడి మీద భారం వేసి కొద్ది మనకు భయం తగ్గుతుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. గణపతి శాస్త్రి గారు భగవాన్ని ఏదో ప్రశ్నిస్తారు, మీ ప్రశ్న రోజు రేపుకుని మీరు ఈ సందేహాలు రేపుకోవడం లేదు, నేర్చుకోండి శాస్త్రి గారు. అంటే భగవంతుడి మీద భారం వేస్తే చాలా సందేహాలు తగ్గుతాయి. పాత్రులకి మతస్థులకి వాళ్ళకి శరణాడు. కొంతమందికి భగవంతుడు ఉంటే ఉన్నాడు అంటే వాడు నాకు ఎందుకు కనిపించడం లేదు అని ఇలా అడిగేవాళ్ళు. నేను చెప్పాను కదా హేతువాదులు అంటే ప్రతిది వాళ్ళ కళ్ళకు కనపడాలి. వాళ్ళకి ఏం చెప్పారంటే ఈ దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియకపోయినా దేవుడు లేడని చెప్పేవాళ్ళు కూడా నేను లేనని చెప్పరు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు లేడని చెప్పేవాళ్ళు కూడా నేను లేనని చెప్పరు. అంటే దేవుడి మాట వదిలే, భగవాన్ మాట చెప్పారు తరిచిది. నీవు ఎవరు తెలుసుకోకుండా దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. దేవుడు ఉన్నాడో లేదో సంగతి నీకు తెలుస్తాను కదా, ఇందులో ఏం సందేహపడక్కర్లేదు. నేను అనేది నీకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఆ నేనెవడో తెలుసుకోకుండా దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం, ఆ నేనెవడో నీకు తెలిస్తే, ఆ నేను యొక్క మూలం కూడా నీకు తెలిస్తే అప్పుడు కూడా నీకు దేవుణ్ణి తెలుసుకోవాలనే సంకల్పం ఉంటే అప్పుడు తెలుసుకుంది. నేను ముందు నువ్వు తెలుసుకో, తెలుసుకున్న అవసరం అయితే దేవుణ్ణి తెలుసుకోవాలంటే తెలుసుకుంది. అనేవాడు ఎక్కడో లేడు, ఎక్కడో ఉన్నాడని మనకు అనిపిస్తాను, ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు కైలు అనిపిస్తాను. దానికి కారణం ఏంటంటే దేహబుద్ధి మనకు, అంటే దేవుడు మనకు అత్యంత సమీపంలో ఉన్నాడు. మనకి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ మనకి దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపిస్తాం. దానికి కారణం మనకు దేహబుద్ధి. సాధన యొక్క ప్రయోజనం ఏంటి, యోగం యొక్క ప్రయోజనం ఏంటి, దేహానికి నీ మనస్సుకి పరిమితమైన బుద్ధిలోంచి విడుదల పొందటమే నీ విడుదల పొందితే నీ సహజంగా వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అంటే ప్రతి మానవుడికి సుఖం కావాలి, ప్రతి మానవుడికి శాంతి కావాలి, ప్రతి మానవుడికి ఆనందం కావాలి. అయితే ఆనందం కాకపోయినా అది ఎక్కడుందో మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకు భగవంతుడు చెప్పేది ఏంటంటే ఆనందం నీ హృదయంలో ఉంది, నువ్వు కోరుకునే వస్తువు, నువ్వు అన్వేషించే వస్తువు నీ హృదయంలో. మీరందరూ భక్తులు ఇక్కడికి వచ్చారు, తెలుసుకో నీకు ఎందుకు పని ఏంటంటే భగవంతు పని ఏమిటి? ఇప్పుడు అసలు భగవంతుడితో పని ఏమిటంటే ఇవన్నీ భౌతికమైనటువంటి సంపదలు మనకు అందుబాటు ఉన్నప్పటికీ మనం శాంతిగా లేము, సుఖంగా లేము, ఆనందంగా లేము. దీనికి కారణం ఏంటి? ఈ భౌతికమైన సంపదలు మన దేహానికి మట్టి కొంత కంఫర్ట్ కలగజేస్తాయి అంటే, దేవుడి దాకా వెళ్ళొద్దు, దాని మైండ్ కంట్రోల్ కూడా ఇవ్వలేదు భౌతికమైన సంపదలు. మీ హృదయంలో నా సద్వస్తువునే దేవుడు అని పిలుస్తున్నారు. అంటే దేవుడన్నా, ఆత్మన్నా, గురువు అన్నా, చైతన్యం అన్నా, బ్రహ్మమన్నా, ఈ రియాలిటీ అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే ఉన్నది ఒకటే వస్తువు, దాన్నే మనం అనేక పేర్లతో పిలుస్తున్నాం. అంటే ఆ చైతన్యం మనం వెతికే వస్తువు మన హృదయంలో ఉంది. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి దేహం నేనుగా వ్యక్తమవుతుందో, అలాగే మన హృదయంలో ఉన్న భగవంతుడు ఈశ్వరుడు మనకి నేనుగా వ్యక్తమైతే ఆ ఈశ్వరుడు తాలూకు శాంతి పొందుతాం. అది అందుచేత శాంతి కలగాలంటే అంటే ఏమిటి, ఎటువంటి శాంతి నీ హృదయంలో, ఎటువంటి శాంతి ఉందంటే ఆ శాంతి కనుక నీకు అనుభవంలోకి వస్తే అంటే దానికి మించిన శాంతి లేదని నీకు తెలుస్తుంది. దేహంలో అనుకోవటం ఎంతనేదో, మరణానంతర జీవితంలో వచ్చే ఆ వైకుంఠం కూడా అంతేనేదో, కైలాసం కూడా అంతేనేదో. అవి కూడా వ్యవహార సత్యాలే, కర్మ సత్యం అంతిమ సత్యం కాదు, నేకెదు అని. అంటే వ్యవస్థ ఎలా మంచి వ్యవహారం ఏమని చెప్పారు, ఇచ్చినప్పుడు మందు ఎలా వాడు, మీ ఆహారం అలా తీసుకోండి. అంటే ఈ ఆహారం తినేటప్పుడు ఈ దేహం చెప్పినట్టు ఆహారం విషయంలో మనకు చెప్పినట్టు వినకూడదు, శరీరం చెప్పినట్టే వినాలి. అంటే నువ్వు ఇంతకంటే ఎక్కువ తింటే నేను బాగానే శరీరం చెబుతానే ఉంటుంది. ఎందుకంటే మనం శరీరం చెప్పినట్టు రెండు ఆహార అలవాట్లు జాగ్రత్తగా ఉంటే డాక్టర్ల దగ్గరికి పట్టుకెళ్ళి మనం బిల్లులు ఇవ్వక్కర్లో ఎక్కువ ఆ ఊళ్ళో హాస్పిటల్ పెడతాం, మా ఊళ్ళో హాస్పిటల్ పెడతాం, ఇదే గొడవ. కానీ ఆహారం అలవాట్లు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్య సూత్రాలు పాటించడం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే డాక్టర్లకు బిల్లు ఏమని చెప్పేవాళ్ళే, కానీ అసలు రోజు హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది అని. ఆహారపు అలవాట్లో మనం సరిగ్గా లేము, మన అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటే, అంటే మనం దురలవాట్లకు దూరంగా ఉంటే, దురభ్యాసాలకు కనుక దూరంగా ఉంటే మనం దారిద్ర్యానికి దూరంగా ఉండొచ్చు, అనారోగ్యానికి కూడా దూరంగా ఉండొచ్చు. కనుక అలవాట్లు మంచివి కాకపోతే ఎంత డబ్బు అయినా పోతుంది. మీకు అర్థమవుతుంది, సమాజాన్ని నిందించి ప్రభుత్వాన్ని నిందించి ప్రయోజనం ఏమీ లేదు. అంటే మనకు రెండు లాభాలు, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఆహారం అనే విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, భౌతికంగా కూడా అభివృద్ధిలోకి వస్తాం. మన సాధనకి ఈ ఆరోగ్యమైన శరీరం, ఆరోగ్యమైన మనస్సు ఉపయోగపడతాయి. ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, మన ఇంద్రియాలు మనకు సహకరించకుండా, మన మనస్సు మనకు సహకరించకుండా, మన ఆరోగ్యం మనకు సహకరించకపోతే మన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుని మనం తెలుసుకోలేము. దేహానికి కనుక ఏదైనా జబ్బు వస్తే ఆ శ్మశానంలో దేహానికి కాల్చినప్పుడు ఆ జబ్బులు కూడా కాలిపోతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కానీ జీవుడికి ఉండే గుణాలు ఉన్నాయి చూశారు, ఈ జీవ లక్షణాలు ఉన్నాయి చూశారు, ఈ ప్రకృతి లక్షణాలు ఉన్నాయి చూశారు, ఈ భౌతికమైన అగ్నికి అవి కాలవు, అవి ఎలాగో ఉంటాయి. అది అయ్యి మటుకి మనం సాధన చేసి పెద్దలను ఆశ్రయించి దేవుణ్ణి ప్రార్థించి దేవుడికి అర్చన చేసుకుని దేవుణ్ణి ఆరాధించి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ దేవుడి అనుగ్రహాన్ని అర్థిస్తూ ఈ దురలవాట్లలోంచి, దురాభ్యాసాల్లోంచి, చిరకాలాంచి చిరకాలాంచి వస్తున్నటువంటి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లోంచి విడుదల పొందడానికి మనం భగవంతుని ప్రార్థిస్తూ అందులోంచి విడుదల పొందాలి. రమణ మహర్షి గారు ఒకటి చెప్పారు, భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, ఉన్నప్పటికీ నీ మనస్సు యొక్క చాపల్యం వల్ల విషయాలను భోజించాలి అనేటువంటి విషయాలను ఎంజాయ్ చేయాలనేటువంటి ఆసక్తి వల్ల నీ లోపలన్న వస్తువు నీకు తెలియటం లేదు. ఇది ఇక్కడ అర్థం, వస్తువు లేకపోవటం వల్ల కాదు, వస్తువు ఒక సమీపంలో ఉన్నప్పటికీ నీ వాండరింగ్ మైండ్, నీ అలవాట్లలో ఉన్నటువంటి దోషాల వల్ల నీకు వస్తువు తెలియటం లేదు. కానీ అక్కడ వస్తువు లేదని అర్థం కాదు. ప్రారంభం లేకుండా దేహం రాదు. దేహము నేను కాకపోయినా దేహము నేననే బుద్ధి నాకు ప్రారంభాన్ని బట్టి ఈశ్వరుడు కలగజేసి మీరు గ్రహించవలసింది. అందుచేత ఆ దేహ బుద్ధి ఎంతకాలం ఉంటుందంటే మనం పోగొట్టుకోవలసినటువంటి సంస్కారాలు ఉన్నంతకాలం ఆ దేహ బుద్ధి ఉంటుంది. అసనాక్షణం ఎప్పుడైతే అయిందో అప్పుడు దేహ బుద్ధి కూడా నశిస్తుంది. అంటే ఈ వాసన అనేది దేన్ని ఆశ్రయించున్నాయి, దేహ బుద్ధిని ఆశ్రయించున్నాయి. దేహ బుద్ధి నశించినప్పుడు వాసన కూడా నశిస్తాయి. అందుకే నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, కేవలం నీ సాధనని ఏదో పూజ గదికే సరిపెట్టుకోకు, పూజ గదికే సరిపెట్టుకోకు. అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే, ఒక పని కనుక నువ్వు చేస్తే దానివల్ల నీ దేహ బుద్ధి తగ్గుతూ ఉండాలి. అంటే ఇప్పుడు స్వార్థం ఉందనుకోండి, మాట వరుసకి స్వార్థం ఒకేసారి మనం పోగొట్టుకోలేము. కనీసం కొంచెం స్వార్థం తగ్గించుకున్నప్పటికీ మన కుటుంబానికి సమాజానికి కూడా ఎక్కువ ఉపయోగపడగలం. స్వార్థం పూర్తిగా మనం వదిలేస్తే మనం ఋషి అయిపోయి జ్ఞానులు అయిపోతాం. ఆ నేననేది పూర్తిగా విడిచిపెట్టేస్తే మానవుడు వాడికి అధికారం ఉందా అధికారం లేదా అని కాదు, వాడికి సంపద ఉందా సంపద లేదని కాదు. మానవుడు ఎంతవరకు స్వార్థం తగ్గించుకుంటే అంతవరకు వాడికి ఇస్తున్నదా పైన వాడి ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. వాడు అనుకోక్కర్లేదు నేను మేలు చేయాలని, వాడి ద్వారా సమాజానికి మేలే జరుగుతూ ఉంటుంది. అంచేత మనం ఎక్కువ తగ్గించుకోక్కర్లేదు స్వార్థాన్ని, కొంచెం తగ్గించుకున్నప్పటికీ సమాజానికి ఎంతో కొంత మనం ఉపయోగపడతాం. రమణ మహర్షి గారు తరచుగా మాట చెప్పేవారు, నువ్వు ఇతరులకు చేసి సహాయం అంతా నీకే తిరిగి వచ్చేస్తుంది, ఇతరులకు నువ్వు ఏదైనా మంచి చేస్తే ఆ మంచి నీకే తిరిగి వచ్చేస్తుంది. అంచేత ఇప్పుడు మనం మీరు ఆంధ్ర బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో, లేదా కెనరా బ్యాంకులో మీరు డబ్బు ఎలా వేసుకుంటున్నారో, అలాగే ఏదైనా మంచి పనులకు కనుక మీరు ఏదైనా సహాయం చేస్తే ఆ డబ్బంతా ఊరికి వేస్ట్ చేసేసాం అనుకోకండి. ఇతరులకు మీరు ఏ రూపంలో సహాయం చేసినా సహాయం అంతా మీరు దేవుడి బ్యాంకులో మీ డబ్బు పడుతూ ఉంటుందని చెప్పారు. దేవునికి కూడా బ్యాంక్ ఉండటండి. ఆ బ్యాంక్ ఏమవుతుందంటే ఆ దేవుని మనం మరణించిన తర్వాత ఆ డబ్బు మార్చుకోవచ్చు అంటండి. మీకు అర్థమవుతుంది, ఇది మన శరీరం ఉండగా మనం ఈ ఆంధ్ర బ్యాంకులో డబ్బు ఉంటూ మార్చుకోవచ్చు. ఈ మనకు ఆంధ్ర బ్యాంకులో డబ్బు ఉండగా మన శరీరం పడిపోయింది అనుకుని ఆంధ్ర బ్యాంకులు ఎవరు ఉంటారో మార్చుకోవడం కోసం చచ్చిపోయిన తర్వాత ఇంకా మార్చుకోవడం ఏంటి? అప్పుడు నీ దేవుని బ్యాంకులో కనుక నీకు కొంత డబ్బు ఉంటే అప్పుడు మరణానంతర జీవితంలో కూడా ఆ బ్యాంకులో డబ్బు వాడుకోవటానికి నీకు ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా ఇక్కడ ధనవంతులు ఉంటే, ఐశ్వర్యవంతులు కనుక ఉంటే ఏదైనా మీ డబ్బును సద్వినియోగం చేయండి. ఆ సద్వినియోగం చేసే డబ్బు అంతా వేస్ట్ అవుతుందని మీరు కనుకోవద్దు. ఈ డబ్బు అంతా కూడా దేవుడి బ్యాంకులో పడుతూనే ఉంటుంది, మళ్ళీ ఆ డబ్బు కూడా నీకే ఇచ్చేస్తాడు. ఇతరులకు నువ్వు చేసే సహాయం అంతా కూడా నీకే తిరిగి వచ్చేస్తుంది అనే సంగతి నీకు తెలిస్తే ఇతరులకు ఉపయోగపడకుండా నువ్వు ఎలా ఉండగలవు నీకు అర్థమైతే అని మహర్షి చెప్పారు. అంటే మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తే ఇతరులకు మీరు ఏదైనా సహకరించగలిగితే, అంటే కొంతమందికి తెలివి ఉంటుంది నీకు అర్థమవుతుంది, కొంతమందికి గౌరవం ఉంటుంది, అలాగే కొంతమందికి చదువు ఉంటుంది, అలాగే కొంతమందికి ధనం ఉంటుంది, అలాగే కొంతమందికి అధికారం ఉంటుంది. ఇవన్నీ భగవంతుడు ఇచ్చినటువంటి సంపదల విభూతులే. వీటిని నీకు ఏ శక్తులు అయితే ఉన్నాయో ఆ శక్తిని తోటి వాళ్ళు లిఫ్ట్ అవటానికి, వాళ్ళు చైతన్య స్థాయి పెంచడానికి కూడా సహకరిస్తే ఒకటి భౌతికంగానే నీకు మంచిదే, ఆధ్యాత్మికం కూడా అభివృద్ధి అవటానికి కృషి అంతా కూడా మీకు సహకరిస్తుంది. అందుచేత సామాజిక స్పృహ కూడా అవసరమే. సామాజిక స్పృహ వల్ల కూడా చైతన్య స్థాయి పెరుగుతుంది, భగవద్ధనుభవం పొందటానికి అది కూడా సహకరిస్తుంది. కర్మ చేసేటప్పుడే మన బలహీనతలు తెలుస్తాయి. కేవలం పూజ గదిలో కూర్చున్నప్పుడే మన బలహీనతలు తెలియవు, 10 మందిలో కూర్చున్నప్పుడు, 10 మందిలో పని చేసినప్పుడే మన బలహీనతలు తెలుస్తాయి. అర్థమవుతుంది అది. అంచేత ఆ బలహీనతలు ఏమున్నాయో మనకి తెలిసినప్పటికైనా వాటిని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయం. అంటే ఈ పూజ అయినా జపమైనా ధ్యానమైనా విచారణ అయినా ముందు క్రమశిక్షణకి డిసిప్లిన్ కావాలి. కానీ అసలు భౌతికంగా మనం అభివృద్ధిలోకి రావాలన్నా క్రమశిక్షణ కూడా ఉండాలి, కొంత నియమం ఉండాలి. కొన్ని నియమాలు కనుక లేకపోతే మనకి, కొంత లక్ష్యం కనుక మనకు లేకపోతే మనం భౌతికంగా కూడా అభివృద్ధిలోకి రాలేము. భౌతికంగా అభివృద్ధిలోకి రావటం కూడా నియమబద్ధమైన జీవితం అవసరమైనప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి నియమబద్ధమైన జీవితం అవసరాన్ని వేరుగా చెప్పక్కర్లేదు. మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటే, మన మనస్సు మన స్వాధీనంలో ఉంటే బాహ్యంగా మనుషులు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా మనకేం జరిగే నష్టం ఏమీ లేదు. అది అంటే మన ఇంద్రియాలు మన అనుకూలం లేనప్పుడు, మన మనస్సు మనకు అనుకూలం లేనప్పుడు ఇతరులు మనకు సహకరించాలనుకున్నా సహకరించలేరు, ఇతరులు మనల్ని బాగు చేద్దామన్నా బాగు చేయలేరు. మన మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, ఏమంటే ఇప్పుడు ఏదో నేను సరదాగా ఉందండి, మరి చచ్చిపోతాను అనుకున్న తీరానే, దేహం చచ్చిపోతే చచ్చిపోతుంది, మరి నేను పోతుందేమోనండి, నేను కోసమే కదా నేను పడుతున్నా చెప్పలేను. వాడు ఏమన్నాడంటే, నేనంటే నాకు బాగా ఇష్టం అండి, ఆ నేను లేకపోతే నేను ఉండలేనండి, అంటే నాకు చాలా ఇష్టం, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు 3-4 రోజులు కనిపించకపోతే మనం బాధపడతాం కదా, అలాగే ఈ నేనంటే నాకు బాగా ఇష్టం అండి, ఎలా నాకు భయం ఏంటంటే శాస్త్ర మాట అటువంటి చనిపోయిన తర్వాత ఈ నేను కనపడదేమో అని గొడవ అండి, అంతే బాధపడుతున్నాను, నా దాని మీద ఉన్న ఇష్టం కలదు. అప్పుడు రమణ మహర్షి గారు ఏమన్నారంటే అండి, ఏమయ్యా చనిపోతే ఈ నేను కనపడదని నీకు భయం వస్తుంది, మరి నిద్రలో గాఢ నిద్రలో కూడా నీకు నేను గొడవ లేదు కదా, మరి గాఢ నిద్రలో కూడా నేను గొడవ ఉండదని నీకు తెలుసు, మరి నేను కూడా గాఢ నిద్రలో ఉండదని తెలిసి కూడా నిద్ర కోసం ఎంత గడుస్తున్నావు అని అడిగాను. నిద్ర కనుక రాకపోతే మనం కంగారు పడిపోతాం, ఒక్క రాత్రి కనుక నిద్ర పట్టకపోతే ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం, స్లీపింగ్ ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం. నిజంగా ఒక్క రాత్రి నిద్ర లేకపోతే ఆ బద్ధకం నెలలు ఉంటుంది. అసలు ఇంకోటి ఒక 40-50 రోజులు తిండి లేకుండా ఉండొచ్చు, కానీ మీరు 10 రోజులు వర్షాగా నిద్ర లేకుండా చచ్చిపోతాం. నేను ఏమంటున్నామంటే నేను చాలా ఇష్టం అంటున్నావు నువ్వు, మరి గాఢ నిద్రలో కూడా నీకు నేను గొడవ ఏమి ఉండదు, మరి నిద్ర కావాలని ఎందుకు తెచ్చుకుంటున్నావయ్యా, నువ్వు కేవలం ఇది తెచ్చుకుంటున్నావు, మరి మరణం మాట వదిలేయి. నీకు నిద్ర మరి గాడు నిద్రలో నాది నేను కూడా ఉండదు కాబట్టి నాకు నిద్ర అక్కర్లేదు అని నువ్వు ఎందుకు చెప్పావు? ఇప్పుడు కౌంటర్ క్వశ్చన్ వేశారు. భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు నిజ అంతిమ సత్యానికి, ఆ పరమ సత్యానికి, ఆ అల్టిమేట్ ట్రూత్కి, ఆ నేకెడ్ ట్రూత్కి, ఆ ఫైనల్ ట్రూత్కి, నువ్వు జాగ్రత్త అవస్థలో కంటే, స్వప్న అవస్థలో కంటే కూడా గాఢ నిద్రలో దగ్గరగా ఉన్నావు. ఏం చేద్దంటే, గాఢ నిద్రలో నువ్వేదైతే కాదో దాంట్లోంచి విడిపోతున్నావు. నువ్వు దేహం గొడవ కానీ, లోకం గొడవ కానీ నీకు, లేకపోతే నీ విషయాల గొడవ కానీ, భోగాల గొడవ కానీ, రాబోయే జన్మల గొడవ కానీ, పూర్వ జన్మల గొడవ కానీ, పుణ్యాల గొడవ కానీ, పాపాల గొడవ కానీ, ఈ కర్మ సిద్ధాంతాల గొడవ కానీ, ఈ విద్యల గొడవ కానీ, భౌతికమైన సైన్సెస్ కానీ, ఇవన్నీ అన్నిటిలోంచి నువ్వు గాఢ నిద్రలోంచి విడిపోతున్నావు. అన్నిటిలోంచి కూడా గాఢ నిద్రలోంచి విడిపోతున్నావు. గాఢ నిద్రలో మనం ఏదైతే కాదు అందులోంచి నువ్వు విడిపోతున్నావు. గాఢ నిద్రలో నీకు దుఃఖం కూడా లేదు. ఎంచదంటే దుఃఖం నువ్వు కాదు కాబట్టి. అంటే మనస్సు ఏ విషయాలను అయితే కల్పించిందో, ఆ కల్పించిన విషయాలన్నిటిలో మనస్సు అణిగిపోయినప్పుడు, మనస్సు అణిగినప్పుడు మనస్సు కల్పించిన విషయాలు కూడా అణిగిపోతాయి. అంతేకాదు నువ్వు మనస్సులోంచి విడిపడిపోతున్నావు. దాంట్లో మిగతా విషయాలు, మనస్సు కల్పించిన విషయాల్లోంచి కూడా నువ్వు అన్నిటిలోంచి కూడా గాఢ నిద్రలోంచి విడిపోతున్నావు. ఈ నేను పోతే నువ్వు పోతావు అని అనుకోవద్దు. నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. ఇప్పుడు అవతార పురుషులు వచ్చిన గురువులు ఈ లోకంలోకి వచ్చినప్పటికీ అనేక మంది గురువులు, అనేక మంది అవతార పురుషులు, అనేక మంది మహాత్ములు ఈ భూమి మీద ఎందుకు వచ్చారంటే వాళ్ళని కారణ జన్ములు అని పిలుస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే దుఃఖము ఎక్కడైతే లేదో ఆ దుఃఖము లేని స్థితికి మానవుని తీసుకెళ్ళటానికి వాళ్ళు చేశారు ప్రయత్నం. అది అంటే సైన్స్ వల్ల బాడీకి కంఫర్ట్ వస్తుంది, మైండ్ కంట్రోల్ రాదు. సైన్స్ దుఃఖము లేని స్థితికి సైన్స్ తీసుకెళ్లేదు. కారణం ఏంటంటే సైన్స్ కూడా మనస్సు యొక్క సృష్టి. ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సైన్స్ మనస్సు యొక్క కల్పితం. సైన్స్ బాడీకి కంఫర్ట్ని ఇస్తుంది, కానీ దుఃఖము లేని స్థితికి మటుకు సైన్స్ తీసుకెళ్లేదు. ఏం చేద్దంటే సైన్స్ను కూడా దానికి చేతకాని పనిని చెయ్యమని మనం అడగకూడదు. ఎవరికి ఏ విషయం తెలుసో వాది వారిని అడిగి తెలుసుకోవాలి. కళ్ళును చూడమని అడగాలి, చెవులను వినమని అడగాలి. అంతేగాని కళ్ళునేమో మరి వినమని, చెవులనేమో చూడమని అడగకూడదు. ఏందో ఏ పని చేస్తే ఆ పని ఆ ఇంద్రియాన్ని చేసి పెట్టమన్నాడు. అంటే సైన్స్కి చేత కాని పనిని సైన్స్ చేయమని మనం అడగకూడదు. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, హిరా వచ్చేసింది కదా శరీరం, హిరా ఇప్పుడు శరీరం వచ్చేసింది కదా, ప్రారంభం అనుభవిస్తున్నారు కదా, దేహం ప్రారంభం అనుభవిస్తాను కదా, ఏ ప్రారంభాన్ని అయితే నువ్వు అనుభవిస్తున్నావో దాన్ని చిరాగ్గా అనుభవించకు, ఇష్టంగా అనుభవించు, ప్రీతిగా అనుభవించు, ప్రేమగా అనుభవించు. నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీ శాంతిని పోగొట్టుకోవద్దు, నీ శాంత చిత్తాన్ని పోగొట్టుకోవద్దు. నీ శాంత చిత్తంతో నీలో ఉన్న బలహీనతలతో నువ్వు పోరాడు. అంచేత నువ్వు నీ దేహ ప్రారంభాన్ని రియాక్ట్ అవ్వకుండా, సాధ్యమైనంత వరకు స్పందించకుండా, ఆ ప్రారంభాన్ని ఇష్టంగా, ప్రీతిగా, ప్రేమగా, ఆప్యాయంగా ఆ ప్రారంభాన్ని అనుభవిస్తుంటే కొత్త వాసనలు రావు, పాత వాసనలు పోతాయి. ఇది ఇక్కడ సబ్జెక్ట్. ఉదాహరణకి మీ అత్తగారిని బాగా చూసే ప్రారంభం మీకు ఉందనుకోండి, భగవంతుడు చెప్పేది ఏంటంటే మీరు చిరాకు పడినామని చూడటం తప్పదు, చిరాకు లేకపోయినా మీకు చూడటం తప్పదు. అంటే అది చూసిది ఎలాగే తప్పదు కాబట్టి ఇష్టంగా చూడండి. అంటే అయిష్టంగా చూసినా ఇచ్చి కాఫీ ఎలాగే తప్పదు, పెట్టి అన్నం ఎలాగే తప్పదు, అయిష్టంగా చూసింది. అందుకే భగవాన్ ఇక్కడ చెప్తా చెప్పేది అంటే ఆ చేసేదే ఇష్టంగా చేయండి. ఆ చేసే పనే ప్రీతిగా ఇష్టంగా ఇష్టంగా చేయకపోయినా ఆ పని మీకు ఎలాగే తప్పదు. అంటే మీరు చేయకపోయినా మీ ప్రకృతి చేయిస్తుంది. మీకు అర్థమవుతుంది? అంటే మీ నేచర్ చేయిస్తుంది ఆ పని. అంటే మీకు అంటే మీరు చేసే పనే దైనందిన జీవితం. అంటే మీ సాధనను కేవలం పూజ గదికి పరిమితం చేయకుండా మీ దైనందిన జీవితంలో మీరు చేస్తున్న పని మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఆ పని మీ ద్వారా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇష్టంగా చేయండి, ప్రీతిగా చేయండి. అలా కనుక చేస్తుంటే కొత్త వాసనలు రావు, పాత వాసనలు పోతాయి. దేహానికి పరిమితమైన బుద్ధే మీకు దుఃఖానికి కారణం. అంటే దుఃఖ కారణం కనుక నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. మీ స్వభావంలో దుఃఖం లేదు. మీ స్వభావంలో ఉన్నది సుఖమే, మీ స్వభావంలో ఉన్నది శాంతే, మీ స్వభావంలో ఉన్నది ఆనందమే, మీ స్వరూపంలో ఉన్నది ఆనందమే. దానికి ఎవరు అడ్డొస్తున్నారంటే నువ్వు అడ్డొస్తున్నావు. ఎవరు ఈ నిద్య నేనే అడ్డ, ఎవరు ఇతరులు అడ్డు రావటం లేదు, నీకు నువ్వే అడ్డొస్తున్నావు. ఈ నిద్య నేనే అడ్డొస్తుంది. అంచేత నీ యొక్క సాధన యొక్క గురి ఎక్కడికి ఎక్కి పెట్టాలంటే, అంటే ఈ నేనుని దేహగతమైన నేనుని పోగొట్టుకోవటానికే సాకరించి ఇలాగ నీ మాట ఉండాలి, నీ చేత ఉండాలి, నీ పూజ ఉండాలి, నీ జపం ఉండాలి. అంటే రమణ మహర్షి గారు మెకానికల్గా ఏ పని చేయలేను. మెకానికల్గా చేయడానికి ఇష్టం ఉండదు. అక్కడ మనస్సు అక్కడ పెట్టి చెయ్యాలి, కాన్షియస్గా చెయ్యాలి. మీరు నిజంగా పూజ చేస్తున్నారనుకోండి, మీరు పూజ చేసేటప్పుడు మీ దేహబుద్ధి పెరుగుతుందా దేహబుద్ధి తగ్గుతుందో కూడా మిమ్మల్ని చూసుకోమన్నారు. అది పూజ చెయ్యొద్దని ఆయన చెప్పలేదు. పూజ చేసేటప్పుడు మీరు దేహబుద్ధి పెరుగుతుందా దేహబుద్ధి తగ్గుతుందా, మీరు ఏదైనా 10 మందిలో మాట్లాడినప్పుడు కానీ మీ ఇంట్లో మాట్లాడినప్పుడు కానీ మీరు మాట్లాడే మాటల యొక్క తీరును బట్టి మీ దేహబుద్ధి పెరుగుతుందా దేహబుద్ధి తగ్గుతుందా, అంటే మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే స్నేహాలు, మీరు చదివే పుస్తకాలు ఇవన్నీ కూడా దేహబుద్ధిని తగ్గించడానికి సహకరించేలాగా ఉండాలి. మీ కంట్రోల్లో ఎక్కడ దూరం లేదు, అత్యంత మీకు దూరాన ఉండ అనుకోవడానికి కారణం ఏంటంటే మీ దేహబుద్ధి కారణం. ఉపనిషత్తులో ఒక ఋషి ఏమని చెప్పాడంటే అది దూరముగా ఉన్నది, అది దగ్గరగా ఉన్నది. నువ్వు ఏ సత్యానైతే తెలుసుకోవాలనుకుంటున్నావో అది దూరముగా ఉన్నది, అది దగ్గరగా ఉన్నది అన్నాడు. అంటే తెలియని వాడికి దూరంగా ఉన్నది, తెలిసిన వాడికి దగ్గరగా ఉన్నది. మనస్సు ఏదో చింత లేకుండా ఉండలేదు. విషయాలను చింతించే బదులు, భోగాలను చింతించే బదులు ఆత్మని చింతిస్తూ, దేవుణ్ణి చింతిస్తూ, భగవంతునే కనుక ధ్యానిస్తుంటే నీకు ఎటువంటి బుద్ధిని ప్రసాదిస్తే నీకు ఆత్మలబ్ధి కలుగుతుందో, ఆత్మలాభం కలుగుతుందో, అటువంటి బుద్ధిని నేను ప్రసాదిస్తానని భగవంతుడు వాసుదేవ స్వామి వారు గీతలో చెప్పారు. అంటే నన్ను కేంద్రంగా పెట్టుకుని నువ్వు పనిచేస్తే, నన్ను నిరంతరం స్మరించుకుంటుంటే, అంటే అందరిలో కూడా నన్నే చూస్తున్న కనుక నువ్వు పనిచేస్తుంటే, హెచ్చు తగ్గులు లేకుండా, అప్స్ డౌన్స్ లేకుండా నీ మనస్సును సమానంగా అట్టి పెట్టుకుని కనుక నువ్వు పనిచేస్తుంటే, నువ్వు చేసే కృషిని చూసి ఎటువంటి సద్బుద్ధిని, ఎటువంటి సహృదయాన్ని కలగజేస్తే నేను తెలియబడతాను, అటువంటి సద్బుద్ధిని, అటువంటి సహృదయాన్ని నీకు నేను ప్రసాదిస్తానని భగవంతుడు వాగ్దానం చేస్తున్నాడు. దేహము ఈ దేహము నాది అనే ప్రశ్నలన్నీ ఎవరికి కలుగుతున్నాయని అంటే ఏ అహంకారానికే కలుగుతున్నాయి. ఏ అనుమానాలు వచ్చినా, ఏ సందేహాలు వచ్చినా, ఇప్పుడు ఏదైనా దుఃఖం వచ్చినాక వస్తుంది. అంటే ఏ నేనికి వస్తుంది, దుఃఖము నేనికే వస్తుంది, ఇష్టము నేనికే వస్తుంది, ద్వేషము నేనికే వస్తుంది, అయిష్టం కూడా నేనికే వస్తుంది, కామక్రోధాలు ఎవరికి వస్తున్నాయి, నేనికే వస్తున్నాయి. దేహగా ఈ బాడీ బౌండీ నేననే ఆశ్రయించి, నేననే ఆశ్రయించి ఉన్నాయి. ఈ దేహగతమైన ఆశ్రయించి ఉన్నాయి. ఈ విషయాలన్నీ దేన్నైతే ఆశ్రయించి ఉన్నాయో, ఆశ్రయ ఆధారమైన వస్తున్నాయి, పడిపోతే ఇవన్నీ కూడా కుప్పకూలిపోతాయి. ఇవన్నీ గొప్పగొడిపోతాయి. రమణ మహర్షి గారే అండి, ఈ అహంకారం పేపర్లతోటి కట్టిన కోట లాంటిది అన్నారు. ఈ అహంకారం ఎటువంటి కట్టంటే ఇటుకలతోటి సిమెంట్ తోటి కట్టిన కోట కాదండి. ఇటుకలతోటి సిమెంట్ తోటి కట్టిన కోట అయితే గడ్డపారలు వేసుకురావాలి, దాని పడగొట్టి ఎలా కట్టారంటే పేకం కోట. ఈ పేక మొక్కలతోటి కట్టిన పెద్ద కష్టపడిపోకర్లేదు. మీరు మామూలుగా చేతితోటి కట్టికి ఎలా గెంటేసినా పడిపోతుంది, గడ్డపార తేవక్కర్లేదు, కనీసం గట్టిగా నోడితో గాలి ఊదినది పడిపోతుంది. అలాగే ఈ అహంకారం కూడా, ఈ అహంకారంతో నిర్మించినట్టు నీ హోప్స్, నీ ఫియర్స్, నీ డిజైర్స్, నీ డిఫికల్టీస్, ఇవన్నీ పేక మొక్కలతో కట్టా. ఇదంతా ఇల్యూజన్, భ్రాంతి పడుతున్నావు, ఇదంతా నిజం కింద. రవ్వంత విచారణ చేస్తే, ముళ్ళంత విచారణ చేస్తే, చింతాకంత చింత చేస్తే పేక మొక్కలతో కట్టిన ఈ అహంకారం అనే కోట రాలిపోతుంది. మీరు పెద్దగా కట్టిన విచారణ చేసినప్పటికీ ఈ అహంకారంతో నిర్మించినటువంటి ఈ కోట పడిపోతుంది. మీరు అనుకుంటే కాదు, ఇది గాఢ నిద్రలో అహంకారం లేదు. అంటే యాడం ఎక్కడి నుంచి పుట్టి వస్తుందో ఆ పుట్టిన చోటుకి వెళ్ళి ఆ చైతన్యంలో తెలిసిపోయి ఉంటుంది. గాఢ నిద్రలోంచి జాగ్రత్తగా వస్తే రాగానే ముందు అహంకారం వచ్చి ఏం చేస్తుంది, దేహంలో తెలిసిపోతుంది. అది ఏం చేస్తుందంటే, అహంకారం ఏం చేస్తుందంటే, ఎలా అంటే సూర్యుడి కొరణ మీద పడనకి ఎంత కొన్ని వేలు రెట్లు నేననే తరంటే హృదయంలోంచి ఎంత వ్యాధి అంటే మనకి మెరుకు వచ్చింది. ఈ లోపల వచ్చి దేహంలో కలిసిపోయి ఉంటుంది. మనకు మెరుకు వచ్చింది అనుకుంటాం, మెరుకు వచ్చింది మనకు, మెరుకు రాగాని మనకి మెరుకు వచ్చింది అనుకుంటాం కదా, ఈ లోపల వచ్చి దేహంలో కలిసిపోయి ఉంటుంది అతను. ఏది హృదయ కేంద్రంలోంచి, ఆ కేంద్రంలోంచి ఆ ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చేసి ఈ నేననే తలంపు వచ్చి ఏం చేస్తుందండి, ఈ దేహంలో కలిసిపోయి ఉంటుంది. ఏం చేస్తుంది, మొదలు పెడుతున్నట్టు అప్పుడు మనం మొదలు పెడతా ఉంటుంది. నేను స్త్రీని, డాక్టర్ని, నేను పురుషుణ్ణి, అప్పుడు దేహంతో తాదాత్మ్యం పొందుతాం. మనిషి సెక్స్ తోటో లేదా ప్రొఫెషన్ తోటో వాడికి ఏదో వృత్తి ఉంటుంది, లేకపోతే వైద్యము, లేకపోతే ఇంకోటి ఏదో వృత్తి ఉంటుంది కదా, ఆ వృత్తితో తాదాత్మ్యం, వృత్తితోటి తాదాత్మ్యం పొందుతాడు. ఈ నేను, ఈ నేను ఎప్పుడైతే శిరస్సులోకి వచ్చేసిందో, అంటే వాడి దేహంతో, వాడి వృత్తితోటి, వాడికి సంబంధించిన శత్రువులని, మిత్రులని, అంటే లైఫ్ బెదిరించి రాజదేశాలతో తాదాత్మ్యం పొందామని చెప్పారు. ఏంటంటే నువ్వు ఏదైతే నీకు ఉందో దాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయ్యా. దీన్ని ఏదైతే నువ్వు పొందుదాము అనుకుంటున్నావో ముందు దాన్ని ప్రేమించు. ఏదైతే నువ్వు పొందుదాము అనుకుంటున్నావో దానికి సంబంధించి నిష్ట సంపాదించు. ఈ పుల్లు గొడవలు వదిలే. నిజం కానిదాన్ని కూడా నువ్వు నిజం అనుకోవచ్చు. నువ్వు అనుకున్నావు కాబట్టి అది నిజం కాదు అయ్యా. అంటే నువ్వు ఏం చేస్తావంటే ఈ పొద్దు గొడవలు వదిలేసి, అక్కర్లేని గొడవలు వదిలేసి నీ గమ్యం ఏమిటో దృష్టిలో పెట్టుకో. అంటే నువ్వు లక్ష్యం పెట్టుకో, నీ జీవితాన్ని ఒక లక్ష్యం పెట్టుకో, లక్ష్యమైన దృష్టిలో పెట్టుకో. మధ్యలో వచ్చే సందర్భం దగ్గర రాకున్నది, నీ లక్ష్యాన్ని పెట్టుకో. అంటే అర్థం ఏంటంటే నీ దృష్టి అంతా కూడా ఆ చైతన్యం మీద కేంద్రీకరించు. ఏదైతే పొందుదామని అనుకుంటున్నావో
దాని మీద ప్రేమ లేకుండా అది నీ చేత పొందబడదు, అది నీ చేత పొందబడదు. అంటే మామూలుగా మనం దాని మీద మనకు గురి ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి, అది పొందాలనేటువంటి కాంక్ష మనకు ఉండాలి. అంచేది నువ్వు అక్కర్లేని గొడవను వదిలే సర్వసాధారణంగా మనం ఏం చేస్తున్నామంటే అవసరం లేని వ్యవహారాల్లోకి అవసరం లేని గొడవలో మీద పెట్టుకుని మన కాలాన్ని వృధా చేసుకుంటున్నాం. ఎనర్జీని కూడా వేస్ట్ చేసుకోవద్దు, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలను కూడా పాడు చేసుకోవద్దు. ఎంచేదంటే ఒకేసారి మనకి లిబరేషన్ రాకపోయినా భగవంతుడు ఇచ్చిన అవకాశాలను కనుక మనం సద్వినియోగం చేసుకుంటే అంటే హయ్యర్ బర్త్ ఇస్తాడు. అది మీరు అర్థం చేసుకోండి. భగవంతుడు మనకి ఏ కొన్ని అవకాశాలు ఇచ్చాడనుకోండి, ఒకే జన్మలో మనకు బ్రహ్మానుభవం కలగకపోయినా బ్రాహ్మీస్థితి మనకు కలగకపోయినా కనీసం భగవంతుడు ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటా అంటే ఇంతకంటే మంచి భర్త ఇస్తాడు. అంటే ఏంటి, భగవద్ అనుభవం పొందడానికి ఎక్కువ అవకాశాలు మనకు కలగజేస్తాడు. అంటే ఎటువంటి తల్లిదండ్రులు, అంటే ఎటువంటి జీన్స్ సహాయం వల్ల మనం అభివృద్ధిలోకి పొందగలమో అటువంటి జీన్స్ సహాయం ఉన్న ఫ్యామిలీస్ లో తీసుకెళ్లి మనం ప్రవేశపెడతాడు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు. అంటే వాడు ఉన్నాడని మీకు నమ్మిక కలిగితే శరణాగతి పొందండి. వాడు ఉన్నాడా లేదా ఉన్నాయి డౌటింగ్ తామసులు ఉంటారు కదా, వాడు ఉన్నాడా ఉన్నాడా లేడా అంటే అనుకుంటే ఈ నేను యొక్క మూలం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే దేవుడు లేడని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను లేనని ఎవడో చెప్పడు. ఆ దేవుడు ఎక్కడో లేడు, ఆ నేను యొక్క మూలంలోనే ఉన్నాడు, ఆ నేను యొక్క ఆదిలోనే ఉన్నాడు, ఆ నేను యొక్క మొదలులోనే ఉన్నాడు. ఆ దేవుడు అనే వాడే కనుక నీ హృదయంలో లేకపోతే నేను అనే తలంపు కూడా నీకు రాదు. నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడి దగ్గర నుంచే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఆ నేననే తలంపు వచ్చాక నీకు ఇతర తలంపులు వస్తున్నాయి. ఇతర తలంపులు వస్తే మనస్సు వస్తుంది, మనస్సు వస్తే దేహం వస్తుంది, దేహం వచ్చాక ప్రపంచం వస్తుంది. దేహం ఉన్నవాడికి ప్రపంచం, దేహం లేకపోతే ప్రపంచం లేదు, మనస్సు లేకపోతే దేహం లేదు, నేననే తలంపు లేకపోతే మనస్సు లేదు, హృదయం లేకపోతే నేననే తలంపు లేదు. చివరికి ఎక్కడికి వెళుతున్నాం మనం, దేవుడి దగ్గరికి వెళుతున్నాం. తెలుసుండి కాదు తెలియక, తెలిసిండి కాదు తెలియక అలాగనే మనం అనుకుంటున్నాం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు, ఆడు బ్రాటప్, ఆడు పుట్టి పెరిగిన వాతావరణం, ఆడు తినే హ్యాబిట్, వాడుకున్న హ్యాబిట్స్, వాడుకున్న ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి సమాజంలో అశాంతికి, సమాజంలోని అరిష్టికి చాలా మట్టికి ఫుడ్ హ్యాబిట్స్ కారణం. ఇది బాగా గుర్తించండి. మీరు మన మనసులోని అశాంతి సమాజంలో కనిపిస్తాం. సరైన ఆహారపు అలవాటు లేక ఆహారంలో విహారంలో మనకు క్రమశిక్షణ లేకపోవడంలో మనకు అశాంతి వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ పాడైపోవడానికి కారణం ఆహారం అలవాట్లు సరిగ్గా లేకపోవడమే కారణం. ఈ ఫుడ్ హ్యాబిట్స్ కనుక కరెక్ట్ గా కనుక ఉంటే కుటుంబాలు బాగుపడతాయి, పిల్లలు కూడా బాగుపడతారు. ఫుడ్ యొక్క ప్రభావం ఎంత ఉందో ఇంకా సమాజానికి అవగాహన కావటం లేదు. ఫుడ్ యొక్క ప్రభావం శరీరం మీద మనస్సు మీద అతి బలీయంగా ఉంటుంది. మీరు మామూలుగా ఏదో సాత్విక కూరలు వేసి తినండి, పలావులు వేసి తినండి, ఆ రోజున తప్పనిసరిగా మీ మనస్సులో తేడా వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఫుడ్ యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. దేని మీద, మనస్సు మీద చాలా ఎక్కువ ఉంటుంది. మనం అంటే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రమణ మహర్షి గారు జనరల్ గా నియమాలు చెప్పే అలవాటు తక్కువ, కానీ ఒక మాట తరచుగా చెప్పేవారు, అన్ని నియమాల్లోకి ఆహార నియమం ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది, అద్భుతమైనది, అపూర్వమైనది. అంటే మీరు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఆహార నియమాన్ని కనుక పాటిస్తూ ఉంటే ఆధ్యాత్మిక అభివృద్ధిలో మీకు 150 మార్కులు సంపాదించుకున్నట్టే అని చెప్పారు ఆయన. అంటే నియమములన్నింటిలోకి ఆహార నియమం ఉత్తమమైనది అని చెప్పేవారు. సాధ్యమైనంత వరకు మౌనం కూడా, మౌనాన్ని కూడా నువ్వు నేర్చుకో. మౌనం ఒకటి నీకు సహకారం చేస్తుంది ఆత్మానుభవం కలగటం కోసం, బ్రహ్మానుభవం కలగటం కోసం మౌనం సహకారం చేస్తుంది. ఆహారం కూడా నీకు, సాత్వికమైన ఆహారం కూడా సహకారం చేస్తుంది. సాత్విక ఆహారం కూడా నియమంగా తినాలి. మనం తినేది పలావ్ తింటాం లేదు, బీరకాయ కూర తింటున్నాం, కానీ మిమ్మల్ని అతిగా ఉండకూడదు. ఆ సాత్విక ఆహారం కూడా సమానముగా ఉండాలి, మధ్య మార్గంలో ఉండాలి. అదే భగవంతుడు కూడా చెప్పాడు, పూర్తిగా అతిగా తిన్నవాడికి యోగం సిద్ధించదు, పూర్తిగా తిండి మానేసిన వాడికి యోగం సిద్ధించదు. అంటే ఆహారం విషయంలో సమానముగా ఉండాలి. నీ ఆహార విహారాదుల విషయంలో ఎలా ఉండాలి, సమానముగా ఉండాలి, అప్పుడు నీకు యోగం సిద్ధిస్తుంది అని పరమాత్మ కూడా చెప్పాడు. రమణ మహర్షి గారిని ఇంకో ప్రశ్న అడిగారు, యు ఆర్ నైదర్ దిస్ బాడీ నార్ దిస్ మైండ్, ఎమ్మొత్తలసి అడిపియ్యాలి అని ఉపనిషత్తులు చెబుతున్నాయి కదా. ఈ దేహము నేను కాదు, మనస్సు నువ్వు కాదు, నువ్వు చైతన్య స్వరూపుడే, ఆత్మస్వరూపుడే, నీకు పుట్టుకు లేదు, నీకు చావు లేదు, ఈ గుణాలకు అతీతులు, ఈ ప్రకృతి, ఈ పంచభూతాలకి నువ్వు అతీతులు అని అన్నీ చెబుతున్నాయి కదా, వేదం చెబుతాను కదండి. మరి దేహము నేను కానప్పుడు, దేహము నేను కానప్పుడు, దేహము నేననే బుద్ధి అసలు మాకు ఎందుకు కలగాలని అడిగాడు. శాస్త్రం చెబుతాను కదా, నువ్వు దేహం కాదని శాస్త్రం చెబుతుంది, ఈ దేహానికి నువ్వు పరిమితమైన వాడు కాదని చెబుతుంది. మరి దేహము నేననే బుద్ధి నాకు ఎందుకు కలగాలి అన్నాడు ఆయన. అసలు ఎందుకు కలగాలి? దేహం కానప్పుడు మరి దేహ బుద్ధి నాకు కలగకూడదు కదా. న్యాచురల్ గా నేను దేహం కాలనప్పుడు నాకు ఆ బుద్ధి ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్న. అంటే దానికి ఏమని చెప్పారంటే, ఆయన నువ్వు పూర్వజన్మల్లో నువ్వు చేసిన పుణ్యం, పూర్వజన్మల్లో నువ్వు చేసినటువంటి పాపం నీకు అనుభవంలోకి తెప్పించడం కోసం పరమేశ్వరుడు నీకు దేహం నువ్వు కాకపోయినా నీకు దేహబుద్ధి కల్పించాడు అన్నారు. అది అంటే దేహబుద్ధి నీకు కనుక లేకపోతే ఆ పూర్వజన్మ సంబంధించిన విషయాలు నీకు అసలు అనుభవంలోకి రావు. ఇప్పుడు కొంతమంది అంటారు చూడండి, మేము సుఖంగా ఉన్నామండి, మాకు మేము చాలా సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం అని అంటారు. అంటే ఏంటి, సుఖపడే వాళ్ళందరికీ పుణ్య ప్రారంభం ఖర్చు అవుతుంది, దుఃఖపడే వాళ్ళందరికీ పాప ప్రారంభం ఖర్చు అవుతుంది. ఇంతకీ పుణ్యం ఖర్చు అయిపోవటం మంచిదే, పాపం ఖర్చు అయిపోవటం మంచిదే అన్నారు ఒక రమణ మహర్షి గారు. దాని అర్థం ఏంటంటే, ఎవరికైనా దుఃఖం కలిగితే అంటే బాధలు ఎవరైనా వస్తాయంటే కంగారు పడకండి, పుణ్యం ఖర్చు అవ్వడం కంటే పాపం ఖర్చు అవటం మంచిది. అంటే మీరు ఏదైనా డిఫికల్టీస్ ఉన్నప్పటికీ మీరేం తొందరపడద్దు. పూర్వజన్మల్లో ఈ దేహమే నేనని మనం పుణ్యం చేశాం, పాపం చేశాం, మళ్ళీ ఏ బుద్ధితో నువ్వు చేసావో ఆ బుద్ధితో నీకు అనుభవంలోకి రావాలంటే దేహబుద్ధి నీకు ఉండాలి. అంటే కర్మ అనుభవం మనకు కలగజేయటం కోసం దేహబుద్ధి వచ్చింది. దేహబుద్ధి నశించింది అనుకో, అనుకో దేహబుద్ధి కనుక నశిస్తే నీకు ఏమీ లేదు, ప్రారంభం లేదు, సంచితము లేదు, ఆగామం లేదు. సర్వసాధారణంగా ఈ శాస్త్రంలో ఏం చెప్తారంటే, దేహబుద్ధి నశించిన వాడికి అంటే కర్తృత్వం నశించిన వాడికి, డోయర్షిప్ నశించిన వాడికి సంచితం నశిస్తుంది, ఆగామం నశిస్తుంది, కానీ ప్రారంభం నశించదని అని పెద్దలు చెబుతున్నారు చాలా మంది. ఆగామం నశిస్తుంది, సంచితం నశిస్తుంది. ఈ దేహం ఏ ప్రారంభ కారణంగా వచ్చిందో, ప్రారంభం అనేది విడిచిపెట్టిన బాణం లాంటిది, పొదిలో ఉన్న బాణం లాంటిది కాదు. విడిచిపెట్టిన బాణం వెనక్కి ఎలా లాక్కుంటాం, పొదిలో ఉన్న బాణం వేయకుండా ఆపు చేసుకోవచ్చు అని చెప్పి ఆయన విడిచిపెట్టబడిన బాణం లాంటిది ప్రారంభం. అంటే ప్రారంభం అనుభవించడం తప్పదని అంటున్నారు అని రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, దశరథుడి గారికి ముగ్గురు భార్యలు, దశరథుడి గారు మరణిస్తే ముగ్గురు భార్యలకి వైభవ్యం వస్తుందా, ఇద్దరికి వచ్చి ఆగిపోతుందా అన్నారు. అంటే ముగ్గురికి వస్తుంది అన్నారు. ఇది అంటే భయ్యా, కర్తృత్వం కనుక మరి నశిస్తే మూడు పోతాయి, రెండు పోయి ఒకటి ఉండదు, మూడు పోతాయి అని చెప్పారు. అప్పుడు పట్టుకున్నాడు ప్రశ్నించేవాడు. అంటే బ్రహ్మానుభవం పొందిన వాడు కూడా దేహంలో వాడికి రోగం వస్తుంది, అది దేహ ప్రారంభం అనేదిస్తున్నాడు కదా. దేహం ప్రారంభం అనేదిస్తున్నట్టు మనం కళ్ళతో చూస్తున్నాం కదా, చూస్తున్నప్పుడు వాడికి ప్రారంభం లేదని ఎలా చెప్పగలమని ప్రశ్న. ఇక్కడ అద్భుతమైన రిప్లై చెప్పారని, బట్ వండర్ఫుల్ రిప్లై, వండర్ఫుల్ రిప్లై, బ్యూటిఫుల్ రిప్లై, చార్మింగ్ రిప్లై, వెరీ నైస్ రిప్లై. ఏమని చెప్పారంటే, అప్పుడు చిన్న నవ్వు నవ్వారు భగవాన్. ఏం చేశారు ఈ ప్రశ్నకి ఒక చిన్న నవ్వు నవ్వారు. చిన్న నవ్వునది ఏమన్నారంటే, ఎవడకైతే బ్రహ్మానుభవం పొందాడో వాడికి ప్రారంభం కూడా నశిస్తుంది, మిగతా రెండేళ్లతో పాటు ప్రారంభం కూడా నశిస్తుంది వాడికి. కానీ చూచేవాడు వాడు ప్రారంభం అనుభవిస్తున్నాడు అని చూచేవాడికి అనిపిస్తుంది, కానీ వాడు జ్ఞానియైన ప్రారంభాన్ని అనుభవిస్తున్నాడని వాడు అనుకోడు. ఇంకేది చూచేవాడు అనుకుంటాడు వాడు ప్రారంభం అనుభవిస్తున్నాడని, ఆ జ్ఞాని మటుకు నేను ప్రారంభాన్ని అనుభవిస్తున్నానని అనుకోడు. అలా అనుకునేవాడు ఏనాడో చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయినప్పుడే ప్రారంభం కూడా చచ్చిపోయినాడు. ఇది ఇక్కడ లాజిక్ అని ఎంత వండర్ఫుల్ గా ఉండో చూడండి. ఆ ప్రారంభం అనుభవిస్తున్నాను అనుకున్నవాడు ఏనాడో చచ్చిపోయాడు, వాడితో పాటు ప్రారంభం కూడా చచ్చిపోయింది. అంచేత వాడు చూసే వాళ్ళకి అనిపిస్తుంది వాడు ప్రారంభం అనిపిస్తున్నాడు, కానీ వాడికి మట్టి ప్రారంభం అనేది సమస్య లేదు. అంచేత నీవు ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఏ వస్తువుని అయితే పొందుదాం అనుకుంటున్నావు దాని మీద ప్రేమ పెంచుకో, దానికోసం జీవించడం నేర్చుకో. అంటే జీవించడం కూడా దానికోసమే జీవించాలి మనం. అంటే మన పని ఏదో మనం చేసుకుంటూ మన యొక్క దేహయాత్రకి ఇతరుల మీద ఆధారపడకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ మిగతా కాలం అంతా కూడా బ్రహ్మానుభవం పొందడం కోసం మనం కృషి చేయాలి. రమణ మహర్షి గారు మాట చెప్తూ ఉండారు, సత్వగుణం ఉన్నవాడు ఏమనుకుంటాడటండి, లోకం యొక్క బాధ తన బాధగా తీసుకుంటాడు. ఎవడండి సత్వగుణం ఉన్నవాడు? రజోగుణం ఉన్నాడు ఏం చేస్తాడు, వాడి బాధ లోకాన్ని కల్పిస్తాడు. ఇంకా వాడి బాధ లోకం బాధ అంటాడు అట్నవాడు. నీకు అర్థమవుతుంది, వాడి బాధనే ఆ బాధ లోకాన్ని కాదు, వీడి బాధని, వీడి బాధను తీసుకెళ్లి లోకం బాధగా మార్చేస్తాడు. ఎవడు? రజోగుణం ఉన్నాడు. సత్వగుణం ఉన్నాడు అలా కదా, లోకం బాధనే తన బాధగా తీసుకుంటాడు. అంటే సత్వగుణం కూడా గుణమే, సత్వగుణం కూడా గుణమే, కానీ భగవద్నుభవం భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి భగవద్నుభవం పొందడం కోసం దారి చూపిస్తుంది, దారి చూపించి అది కూడా తప్పుకుంటుంది. మనం అందరం ఏమనుకుంటున్నామంటే, ఈ దేహం చనిపోయిన తర్వాత మనం ఉండం అనుకుంటున్నాం. దేహం చనిపోయిన తర్వాత దేహం ఉండదు. రమణ మహర్షి గారు ఏంటన్నారు అంటే, ఇప్పుడు లేదంటున్నారు దేహం. ఇప్పుడు లేకపోతే దేహం కనిపిస్తుంటే, అంటే ఆ తలంపే దేహము నేననేది ఒక తలంపు. నీకు ఆ దేహానికి సంబంధించిన తలంపు వచ్చినప్పుడు దేహం ఉందనిపిస్తాను, కానీ ఆ తలంపు లేకపోతే నీకు దేహం ఉన్నట్టు నీకే తెలియదు అంటున్నారు. అంటే దేహం కూడా ఒక తలంపే. అంటే దేహానికి సంబంధించిన తలంపు వచ్చినప్పుడు నాకు దేహం ఉందని నీకు అనిపిస్తాను, ఆ తలంపు లేకపోతే నీ గాఢ నిద్రలో నీకు దేహం గొడవలేదు కదా. తలంపు వచ్చినప్పుడు నీకు దేహం గొడవస్తుంది. అంటే మనం అందరం దేహం చనిపోయినప్పుడు కూడా చనిపోతున్నాం అనుకుంటున్నాం, అది నిజం కాదన్నారు. అది కూడా తలంతే. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని అనుకుంటా. అంటే ఎవరు చనిపోతున్నారు? దేహం చనిపోతుంది. అంటే ఆ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దేహం చనిపోతున్నప్పుడు నేను చనిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. అది కూడా ఒక తలంతే. అది కూడా ఒక తలంతే. చనిపోతున్నావు అని కూడా నిజం కాదు. అది కూడా స్వప్నం సమానమే. అది కూడా ఒక తలంతే. అంటే మనం శరీరం మరణించడం, మళ్ళీ శరీరం ఇంకో శరీరం కొత్త శరీరం మనకు రావటం, ఇవన్నీ స్వప్నంలో భాగాలు. ఎంత పారమార్థిక సత్యం కాదు, ఇవన్నీ కూడా స్వప్నంలో భాగాలు. మధ్యాహ్నంలో ఈ దేహాన్ని కాల్చేటప్పుడు ఏం చేస్తారటండి? ఆ శవం ఏం చేస్తున్నాడు? ఒక పక్కకు ఉరిగిపోతా ఉంటుంది. అక్కడ కరెక్టిస్తారు, ఒక కరెక్ట్ గట్టిగా పొడుస్తారండి. అంటే దాని అంటే దాన్ని నిలబెట్టడం కోసం. అక్కడ పడవడానికి శవం మొత్తం అంతా కాలదాన్ని. అంటే రమణ మహర్షి గారు చెప్పింది ఇక్కడ ఏంటంటే అండి, ఈ శవాన్ని నిలబెట్టడం కోసం, ఆ శవం బాగా కాలడం కోసం ఈ చాకలోడికి కర్రెస్తారండి. ఇది ఆ కర్రెచ్చుకుని పొడుస్తూ ఉంటాడండి. ఆ పొడిచేటప్పుడు ఈ కర్ర కూడా నిప్పండుకుంటుందటండి, ఈ కర్ర కూడా నిప్పండుకుంటుంది అటండి, ఈ కర్ర కూడా కాలుతా ఉంటుంది అటండి. మీరు అర్థమవుతుంది, ఈ కర్ర కూడా నిప్పండుకుని ఈ కర్ర కూడా కాలుతా ఉంటుంది. మీరు ఈ నేను ఎవడని విచారణ చేస్తూ ఈ నేనుకి ఏ గుణాలు ఉన్నాయో, నేనుకి ఏ విషయాలు ఉన్నాయో, నేనుకి ఏ భోగాలు ఉన్నాయో, వీటిని తొలగించుకోవడానికి నేను ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందో, గొడవలన్నీ తొలగించుకోవడానికి నువ్వు విచారణ చేసి ఈ నేనుతో వాటిని తొలగించుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నావో, ఆటలతో పాటు ఈ కొర్ర కూడా అంటుకుంటా ఉంటున్నట్టు. అవి కాలటం పూర్తి అయ్యేటప్పటికి ఇది కాలిపోతున్నట్టు. ఏదండి అంటే ఈ నేను ఆధారంగా ఉన్న విషయం, నేను మీద ఆధారం పడినటువంటి ఈ దుర్విషయాలు దుర్వాసనను కూడా కాలుస్తూ ఇది కూడా కాలిపోతున్నట్టు. అప్పుడు నీకు నగ్న సత్యం నీకు తానుగా వ్యక్తమవుతుంది. ఆ కట్లు కాలిపోతున్నాయి, ఆ కట్లు క్రమంగా కాలటానికి ఇది సహకరిస్తానండి. ఏదండి ఈ చాకలవాడి చేతిలో ఉన్న కట్టి పుల్ల, ఇది కూడా దీనికి కూడా నొప్పి అంటుకుంటుంది, ఇది కూడా కాలుతాడు, అట్లా కాలుస్తూ ఉంటుంది, అట్లా అవి కాల్చడానికి సహకరిస్తూ ఉంటుంది, ఇది కూడా కాలిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ నేనెవడని విచారణ, నీ నేను ఏ విషయాలైతే నేను బంధిస్తున్నాయో వాటిని కాలుస్తూ అది కూడా కాలిపోతూ ఉంటుంది. అంటే ఇతర తలంపులను అది కాలుస్తూ మూల తలంపు కదా, అది కూడా కాలిపోతుంది. ఇవన్నీ బూడిద అయిన తర్వాత నీలోని నగ్న సత్యం, ఆ పరమ సత్యం, అంతిమ సత్యం నీకు తానేగా వ్యక్తం. భగవాన్ చెప్పేది అంటే నిర్దట్లో కూడా నువ్వు ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు, అంటే నెలకులో కూడా నువ్వు ఉన్నావు. ఆ నిద్రలో ఉన్నవాడు మెలకులో ఉన్నవాడు ఒక్కడేనే, లేదా వాడు వేరు వీడు వేరునే? మన కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది, వాడు వీడు ఒక్కడే, వాడు వీడు ఒక్కడే. అయితే నిద్రలో సుఖంగా ఉన్నాం, మెరుకులో మటుకు మరి మనం సుఖంగా లేము. అంతే కదా, నిద్రలో ఎలా ఉన్నాం? సుఖంగా ఉన్నాం, కానీ మెరుకులో మటుకి సుఖంగా లేము. మరి మధ్యన ఎవడో ఈ సుఖాన్ని ఎవడో పోగొడుతున్నాడు? వాడు వీడు ఒకటే. మధ్యలో ఏమొచ్చింది? అహంభావన వచ్చింది. మన పెద్దలు చెప్తా ఉంటారు, శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు. అంటే ఈ ముక్కులో ఉన్న శ్వాస పోయినా ఈశ్వరుడు పట్ల విశ్వాసం పోకుండా చూసుకోమని. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి సాధన అంటే ఏమి లేదు, ఎంత చక్కగా చెప్పారో చూడండి. నువ్వు నిద్రపోయే ముందు నీకు తెలియకుండా నిద్రలోకి వెళుతున్నావు. అప్పుడు ఈ అహంకారం ఏంటి? నిద్రలోకి ప్రయత్నం లేకుండా వెళ్ళిపోతాను. ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో, అంటే మెలకువలో ఉండగా, అంటే అప్రయత్నంగా నీకు నిద్రలోకి వెళుతుంది ఇది ఈ అహంభావన. ఈ మెలకువలో నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి నువ్వు ధ్యానం చేస్తావు, విచారణ చేస్తావు, లేదా ఏదో ఒకటి చేస్తావు, నీ ప్రవృత్తిని బట్టి ఏదో ఒకటి నువ్వు సాధన చేసి మెలకువలో ఎరుకుతోటి గాఢ నిద్రలోని అహంభావన ఏ విధంగా అయితే నీ ప్రయత్నం లేకుండా అహంభావన గాఢ నిద్రలో చైతన్యంలో కలుస్తుందో, అలా మెలకువలో ఉండగా నువ్వు ప్రయత్నం చేసి సాధన చేసి ఈ అహంభావన కనుక నువ్వు ఆ చైతన్యంలో కలపగలిగితే నువ్వు జ్ఞానం అవుతావు. అయితే అది అప్రయత్నంగా జరుగుతుంది, నిద్రలోకి వెళ్ళటం అప్రయత్నంగా జరుగుతాను. ఈ మెరుకులు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాన్ని మన వాళ్ళు ఏమంటున్నారు? సాధన అని పిలుస్తున్నారు. ఆ పూజను జపమని ధ్యానం నీ ప్రవృత్తిని బట్టి నువ్వు చెయ్యి, నీ మెంటల్ మేకప్ను బట్టి నువ్వు చెయ్యి. భగవంతుడు అనేక మార్గాలు చెప్పాడు, అన్ని మార్గాలు నాలో ఐక్యపరుస్తాయి జీవుడిని అని చెబుతున్నారు. ఏ మార్గంలో ప్రయాణం చేసి వచ్చినా జీవుడు నాలోని ఐక్యం అవుతాడని భగవంతుడు చెబుతున్నాడు. అంటే నెలకులో నువ్వు చేసి జాగ్రత్తగా ఉండి, నువ్వు కనుక ప్రయత్నం చేసి సోమరతనానికి అలవాటు పడకుండా, అజాగ్రత్తగా ఉండకుండా, జాగ్రత్తగా ఉండి మెరుకుగా ఉండి జాగ్రత్తతో కనుక నువ్వు ఎఫర్ట్ కనుక చేసి, అప్పుడేమో అప్రయత్నం వెళుతున్నావు, ఇప్పుడు ప్రయత్నం చేసి కనుక నువ్వు ఆ చైతన్యంలో ఐక్యమైతే అప్పుడు నిన్ను సుఖం వరిస్తుంది, శాంతి వరిస్తుంది, ఆనందం వరిస్తుంది, జన్మలేని స్థితికి ఎదుగుతావు, దుఃఖములేని స్థితికి ఎదుగుతావు. అప్పుడు భగవంతుడి స్వరూపం, అంటే యూనివర్సల్ ఎనర్జీ, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ నీకు తానేగా నీకు నేనుగానే వ్యక్తమవుతుంది. వైకుంఠంలో ఏ దేవుడైతే ఉన్నాడనుకుంటున్నావో, కైలాసంలో ఏ దేవుడైతే ఉన్నాడనుకుంటున్నావో, ఆ దేవుడే నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. అంతకంటే ఏం కావాలండి నీకు? చరిత్రగా ఆ శాంతిలోకి, ఆ ఆనందంలోకి, ఆ కాంతిలోకి మనల్ని తీసుకెళ్ళటం కోసం బుద్ధుడు ప్రయత్నం చేశాడు, రమణ మహర్షి కూడా ప్రయత్నం చేశాడు. అంటే ఇంటర్ఫీరెన్స్ లేకుండా, ఇతరుల యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడంటే గౌతమ బుద్ధుడు మౌనం వహించేవాడు. రమణ మహర్షి గారు దేవుడు ఉన్నాడా లేడంటే మటుకి మౌనం వహించేవారు కాదు. దేవుడు లేకపోతే గొడవ లేదు. ఒక దేవుడు ఉంటే నీ అవసరం వాడికి లేదు. అంటే దేవుడి విషయం విడిచిపెట్టేది. దేవుడితోటి సంబంధం లేకుండా, దేవతలతోటి సంబంధం లేకుండా, శాస్త్రాలతో కూడా సంబంధం లేకుండా, నేను డైరెక్ట్ గా మధ్యవర్తులతో సంబంధం లేకుండా, అంటే కొంతమంది పట్టుకుంటామని చెప్పి పడగొడతా ఉంటారు, అటువంటి మనుషులతో కూడా సంబంధం లేకుండా డైరెక్ట్ గా నీ సోర్స్ లోకి, ఎక్కడైతే నీకు శాంతి, శాంతికి ఎక్కడైతే స్థానం ఉందో, హృదయానికి ఏ స్వరూపంలో శాంతి ఉందో, ఏ స్వరూపంలో సుఖం ఉందో, డైరెక్ట్ గా నేను ఆ శాంతిలోకి, ఆ సుఖంలోకి పంపడానికి ఒక ప్రయత్నం చేశాడు వాడి రమణ మహర్షి. అర్థమవుతుంది? అంటే ఏంటంటే నీ యొక్క మూలం నీ లోపలే ఉంది, నీ మూలం ఎక్కడో బయట లేదు, నీ యొక్క మూలం నీ లోపల ఉంది. నీ మూలాన తెలుసుకుంటే నువ్వు పోవు, నువ్వు ఎవడవు అనేది తెలుస్తుంది. ఇక్కడ మీరు బాగా గ్రహించి, నీ మూలాన పోతే నువ్వు పోతావేమని కంగారు పడకు, నువ్వు పోవు, నువ్వు ఎవడవో నీకు నీకు తెలుస్తుంది. అందుచేత రమణ మహర్షి గారి మరోసారి చెప్పేది ఏంటంటే, ఈ నేను తెలుసుకోకుండా, ఈ నేనెవడో తెలియకుండా నాకు దేవుడు తెలిసాడంటే అది నిజమో కాదని చెప్పారు ఆయన. అంటే నువ్వు ముందు ఈ నేనెవడో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయని చెప్పారు. దానికి కారణం ఏంటంటే, నేను అనే తలంపు యొక్క మూలంలోనే నువ్వు వెతికే దేవుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి. అంటే నేను యొక్క మూలం ఎప్పుడైతే తెలిసిందో నీకు దేవుడు కూడా తెలియబడతాడు. దించత అక్కడే ఉన్నాడు కాబట్టి. అంటే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో అనేవాడు భగవాన్. నువ్వు వెతికే సుఖం, నువ్వు వెతికే శాంతి నీ హృదయంలోనే ఉంది. నువ్వు ఆ వెతకటం నువ్వు ప్రారంభిస్తే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలోనే నీకు ఆ శాంతి సుఖం నీకు తెలుస్తావయ్యా. అంచేత నువ్వు జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చెయ్యి. ఆ జ్ఞానం అనుభవంలోకి రావడానికి సహకరించాలి నీ ప్రవర్తన, నీ ఇంద్రియాలు సహకరించాలి, నీ మనస్సు సహకరించాలి. అంచేత క్రమశిక్షణకు అలవాటు పడాలి. మౌనం నీకు అలవాటు అయితే మంచిది. మౌనం కూడా అభ్యాసం చేయండి. అంటే మౌనం అంటే ఏంటి, అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. ఎక్కువ మాట వల్ల కూడా అహంభావన పెరుగుతుంది. ఏమండి ఆయన ఎంత నిరహంకారం అంటే అండి, ఒక విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆయన 24 గంటలు కూడా అందరికి అందుబాటులో ఉండరు. ఇంక ఇంటర్వ్యూ సిస్టమ్ లేదు ఆయనకి. 24 గంటలు కూడా అందరు ఆహారం కూడా అందరితోటే కలిసే భోజనం చేసేవారు. ఏమండి అందరికి అందుబాటులోనే ఉండేవారు. ఆయన ఎంత నిరహంకారం అంటే చెప్తున్నాయి. ఒకరన్నారు, ఒక పెద్ద మనిషి, ఒక జెంట్లీమ్యాన్ వచ్చి అన్నాడండి ఆయన్ని, ఈ అరుణాచలం తోటి మాకు సంబంధం ఏమిటండి, మీరున్నారు కాబట్టి మేము వచ్చామన్నారు, మేము రావడానికి మీరే కారణం అన్నారు. మేము రావటానికి మీరే కారణం, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము వచ్చాం, లేదా ఇక్కడికి నేను ఎందుకు వస్తాం అని అన్నాడు ఆయన. అంటే ఆయన ఎంత నిరహంకార స్థితిలో ఉన్నాడో చూడండి, ఎంత నిరాడంబర స్థితిలో చూడండి అది. అంటే ఆయన ఏమన్నాడంటే, ఏ ఈశ్వరుడైతే నన్ను తీసుకొచ్చాడు, ఆ ఈశ్వరుడే నిన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. అర్థం చేశారా? ఏ ఈశ్వరుడైతే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, ఆ ఈశ్వరుడు నిన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయన మీద ఏం పెట్టుకో, అది నిరహంకార స్థితి కాదు గుర్తు. అంటే దీనికి పాండిత్యంతో సంబంధం లేదు. ఇంకేదంటే రమణ మహర్షి గారు చెబుతా ఉంటారు, నీకు బాగా డబ్బు ఉంటే, నీకు బాగా పాండిత్యం ఉంటే సన్మానాలు చేస్తారు కదా, జ్ఞానం సున్నా. డబ్బు, చదువు కూడా డబ్బు లాంటిదే, చదువు కూడా డబ్బు లాంటిదే. ఈ ఊరేగింపులతో సరిపోతుంది మనకు, నీకు ఊరేగింపులతోటి సరిపోతుంది. అంటే ఇవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించి, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, ఈ గొప్పలు, ఈ సన్మానాలు, ఇవన్నీ, ఈ కాలేజీలు, ఈ స్కూళ్ళు, ఇవన్నీ నిజం కాదని చెప్పడం లేదు భగవాన్. నీ దేహం ఎంత నిజం, అయ్యా అంతే నిజం అంట. రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి పండితులు ఏం చెప్పారంటే, నేను బాగా చదువుకున్నాను అన్నాడు. అన్ని బాగా చదువుకుంటే భోజనాలు బాగానే జరుగుతాయన్నాడు. నీకు బాగా సన్మానాలు చేస్తారు, గౌరవాలు చేస్తారు, భోజనానికి కూడా ఏమి లోటు ఉండదు, భోజనాలు. అంటే ఆయన రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నువ్వు ఏ వృత్తిలోనో పర్వాలేదు, అహం వృత్తిలో లేకుండా చూసుకో అనుకో. నువ్వు పొట్ట కోసం ఏ వృత్తిలో ఉన్నా పర్వాలేదు, పొట్ట ఉంది కాబట్టి ఏదో వృత్తిలో ఉండాలి, పొట్ట కోసం ఏ వృత్తిలో ఉన్నా పర్వాలేదు, అహం వృత్తి లేకుండా చూసుకో అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, శాస్త్రంలో దేవుడు లేడు, నువ్వు దేవుడు ఎక్కడున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. రమణ మహర్షి గారు ఈ భూమి మీదకి వచ్చి చేసిన ఉపకారం ఏంటంటే అండి, రమణ మహర్షి గారు ఎక్కడనే రాకముందు అందరూ శాస్త్రాల్లో దేవుణ్ణి వెతుకుతున్నారు. ఏమంటే శాస్త్రం ఎదురుగుండా పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ వల్ల దేవుడు తెలుస్తాడండి. మనం గంటల తరబడి కూర్చుని ఇక్కడ ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటే దేవుడు తెలియదు. అణిగిన మనస్సుకి మాత్రమే బ్రహ్మానుభవం కలుగుతుంది. అణిగిన మనస్సు మటుకే బ్రహ్మానుభవం కలుగుతుంది. ఎగిరెగిరి పడి మనస్సుకి, బాహ్యముఖం వెళ్ళి మనస్సుకి బ్రహ్మానుభవం కలగదు. అంటే శాస్త్ర చర్చల వల్ల నీకు పాండిత్యం రావచ్చు, లేకపోతే నీకు బుద్ధి సూక్ష్మత రావచ్చు, కానీ సత్యం మటుకి ఆర్గ్యుమెంట్స్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల చేసేది కాదు. నీకు అర్థమవుతుందండి, శాస్త్రం ఉరికే మార్గం సూచిస్తుంది నీకు. అంతేకాని శాస్త్రం చదివి నువ్వు అర్థం చేసుకున్నాక అక్కడతో నువ్వు దాన్ని విడిచిపెట్టాలి, నువ్వు ప్రయాణం ప్రారంభించాలి. ఎందుకంటే భగవంతుడు నీ హృదయంలో ఉన్నానని చెప్పాడు, కానీ శాస్త్రంలో ఉన్నానని చెప్పలేదు ఆయన. అంటే శాస్త్రం నువ్వు భగవంతుని హృదయంలో వెతకటం మానేసి శాస్త్రంలో వెతుకుతా అంటే భగవంతుడు తెలియడు సరిగా నీకు పాండిత్యం వస్తుంది.
శాస్త్రాన్ని పరిశీలించడం వల్ల నీకు భగవంతుడు తెలియదు, పాండిత్యం వస్తుంది. అంటే శాస్త్రం యొక్క ప్రయోజనం అది. అయితే శాస్త్రం ఏమని చెబుతుంది? భగవంతుడు ఎక్కడున్నాడని చెబుతుంది శాస్త్రం? శాస్త్రంలో ఉందని చెప్పడం లేదు, నీ హృదయంలో ఉన్నాడని ఆ శాస్త్రం కూడా చెబుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? హృదయంలో వెతుక్కోవటం మానేసి శాస్త్రంలో వెతుకుతున్నాం. ఇది మనం తప్పు. అంటే శాస్త్రాల్లో వెతుకుతున్నటువంటి సాధకుల్ని శాస్త్రంలోంచి విడదీసి హృదయంలో ఆ జీవుణ్ణి వెతికేటట్టు సహాయపత్వం కోసమే రమణాచార్యుడికి భూమి మీదకి వచ్చారు. తర్వాత అన్నిటికంటే కూడా జ్ఞాన మార్గం, మరుగుపడిపోయినటువంటి జ్ఞాన మార్గాన్ని, ఆ మరుగుపడిపోయినటువంటి విచారణ మార్గాన్ని మళ్ళీ పునః పరిశీలించి ఆవిష్కరింపజేయటం కోసం, మరుగుపడిపోయినటువంటి ఆ జ్ఞాన మార్గాన్ని మనకి ఎత్తి చూపించడం కోసం, దాన్ని తిరిగి ఈ భూమి మీద ఆవిష్కరింపజేయటం కోసమే, మళ్ళీ జ్ఞాన మార్గాన్ని పునరుద్ధరణ కోసం చేయటం కోసమే ఆయన ఈ భూమి మీద అవతరించినటువంటి ప్రయోజనం. బ్రహ్మానుభవం కావాలంటే బ్రహ్మమును శాస్త్రాల్లో వెతుక్కు, నీ హృదయంలో వెతుకు. అక్కడ ఉంది కాబట్టి ఈనాటికైనా ముందు నాటికైనా వస్తువు నీకు ఎరుకుపడుతుంది. ఎక్కడైతే వస్తువు ఉందో అక్కడ వెతికితే ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలోనే నీకు తెలుస్తుంది. వస్తువు ఎక్కడైతే లేదో అక్కడ వెతికితే నీకు ఎన్ని జన్మలో వెతికినా దొరకదు. అంటే ఆ వస్తువు ఎక్కడుందో ఎలా వెతకాలో మనకి నిర్దేశించి చెప్పడానికే ఆయన వచ్చినటువంటి అవతారం. అందరికీ బ్రహ్మానుభవం కలుగుతుంది. ఈ భూమి మీద ఉండగానే స్వర్గ సుఖం ఎలా ఉందో మీరు అనుభవించవచ్చు. ఈ భూమి మీద ఉండగానే ఈ దేహం పడిపోకముందే ఆ మోక్ష శాంతిని మీరు అనుభవించవచ్చు. అది ఆ మోక్ష శాంతి మీకు అందుతుంది. అందుతుందా అందదా అనే అనుమానం మీరు పెట్టుకోవద్దు. ఏమండి, తర్వాత ఆ మోక్ష శాంతి మీకు అందిన తర్వాత, ఆ మోక్ష సుఖం మీకు అందిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది? ఇది వరకు నాకు తెలియకుండా ఇంత దుఃఖపడ్డాను, తెలియకుండా ఇంత బాధపడ్డాను, ఎంత అనవసరంగా నా ఎనర్జీని వేస్ట్ చేసుకున్నాను, నేను పడ్డ దుఃఖం, నేను పడ్డ వేదన అంతా కూడా నిజం కాదన్న సంగతి, మీరు పడ్డ వేదన, మీరు పడ్డ దుఃఖము, మీరు పడ్డ అశాంతి నిజం కాదన్న సంగతి మీకు తెలుస్తుంది. ఇప్పుడు బ్రహ్మానుభవం కలిగిన తర్వాత మీ టెన్షన్ ఇదివరకు ఏ కారణాల వల్ల మీరు టెన్షన్ గురయ్యారో ఆ కారణాలు కూడా నిజం కాదని మీకు తెలిసిన బ్రహ్మానుభవం కలిగిన తర్వాత, ఏమండి, ఏది తెలుసుకున్న తర్వాత మీరు అజ్ఞానంలోంచి విడుదల పొందుతారో, దుఃఖంలోంచి విడుదల పొందుతారో, అశాంతిలోంచి విడుదల పొందుతారో, దాని మీదే గురి పెట్టి దాన్నే లక్ష్యంగా పెట్టుకుని మనం అది కృషి చేయవలసి ఉంది. అంటే భగవంతుడు కూడా కృష్ణుడు చెప్పాడు, నన్ను ప్రేమించండి, నా కోసం జీవించండి, మీరు ఏదైనా పని చేస్తే నా ప్రీతి కోసం పనిచేయండి, నాకు సంతోషం కోసం పనిచేయండి అని. ఎంతైనా మోక్షం అనే పెట్టి మన హృదయంలో ఉంది, తన తాళం చేయమంటే దేవుడు దగ్గర పెట్టుకున్నాడు. అంతేత ఆయన అనుగ్రహం కోసం మనం పనిచేస్తే, ఆయనకు ప్రీతి కలగజేస్తే ఆ తాళం చేయి మనకి ఇస్తారు, ఓపెన్ మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. అంతే కారణం. ఇంకా తాళం చేయమంటే ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఆయనకి సంతోషం కలిగినట్టు మనం జీవించాలి. మనం ఏం చేస్తామండి? జీవిస్తున్నాం మన అహంభావాన్ని పెంచుకోవడం కోసం, అహంభావాన్ని ఉద్ధించుకోవడం కోసం మనం పనిచేస్తున్నాం. అయితే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, నీ అహంకారం కోసం నీ జీవించకు, నా కోసం నీ జీవించు, నా కోసం నేను కనీసం దిన్నూరు పెడుతున్నాం. ఈ దిన్నూరికి దగ్గర వెళ్ళి పెద్ద పూలేరికి దూరం అవుతాం. కానీ పెద్ద పూలేరికి దూరం అవ్వాలని అనుకోక్కర్లేదు. దిన్నూరు దగ్గర పడే కొద్దీ పెద్ద పూలేరికి దూరం అవుతాం. అదేవిధంగా దేవుడి కోసం మనం పనిచేస్తుంటే, దేవుడి కోసం జీవిస్తూ ఉంటే, అంటే భగవంతుడికి ఇష్టమైన పని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భగవంతుడికి ఏది ఇష్టమో అది మనం ఇష్టం చేసుకుని ఆ పని మనం చేస్తుంటే, భగవంతుడు ఏ పని చేస్తే భగవంతుడు సంతోషిస్తాడో ఆ పని కనుక మనం చేస్తుంటే, మనకి తెలియకుండా మన అహంభావనకి దూరం అవుతాం, భగవంతుడికి దగ్గర అవుతాం. అది మనం గ్రహించవలసింది. ఇంకో విషయం ఏంటంటే, ఎవరికి ఇష్టమైన పని వారు ఎలాగ చేస్తారు? ఒకరికి తాగుడంటే బాగా ఇష్టం అనుకోండి, అది ఎలాగ తాగుతాడు? పెద్ద పనైనా మంచి పని, ఎవరికి ఇష్టమైన పని ఆడు చేయటంలో గొప్ప ఏమి లేదు. అంటే మనకి ఇష్టం లేకపోయినా పరమేశ్వరుడు చెప్పాడు ఇది మంచి పనిని, ఆ మంచి పని మనకి ఇష్టం లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి ఆ పనిని మనం ఇష్టంగా మళ్లించుకోవటం వల్ల ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఇది రహస్యం. మనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవుడు అది మంచి పని అని చెబుతున్నాడు. ఆ మంచి పని మనకి ఇష్టం లేకపోవచ్చు, ఏమో ఎందుకు చెబుతున్నాడు అంటే దేవుడు అది మంచి అని చెబుతున్నాడు కాబట్టి ఏమి సందేహించకుండా ఏదైతే మంచి అని చెప్పాడో దేవుడు అది మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకుని ఆచరించడం ప్రారంభిస్తే ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. మన ఆంధ్రులకు ఎక్కువ రాముడు అంటే ప్రియం. ఇష్టదేవత మన ఆంధ్రాలో ఎక్కువ మందికి ఇష్టదేవత అంటే రాముడే. రాముడిని ఎక్కువ ఇష్టదేవతగా పూజిస్తూ ఉంటారు. ఇవాళ ఎవరు అడిగారు రాముని తలపెట్టుకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయంటే కదండి, నాకు మంత్రం మార్చేయండి అంటే అది కాదు. రాముడు దేవుడే అంటే రాముడు దేవుడు చాలా కష్టపడ్డ రామాయణంలో రాముడు చాలా కష్టపడ్డట్టు మనకు చూపిస్తాడు. దాని అర్థం ఏంటంటే, ఎందుకు అలా కష్టపడినట్టు చూపించాడంటే, ఇంత భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఈ కష్టాన్ని కూడా మీరు అనుభవించాలని చెప్పడం కోసం చూసి అడిగి రామాయణంలో రహస్యం ఎక్కడ ఉందంటే రాముడు నీకు చాలా కష్టపడ్డట్టు కనిపిస్తూ ఉంటాడు మామూలుగా, అంతేగాని ఆయన తలపెట్టుకుంటే మనకు కష్టాలు వస్తాయని కాదు. అంటే ఎందుకు అలా కష్టపడ్డాడంటే అయినా మీరు కూడా భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ నేను ఎంత క్రమశిక్షణగా ఉన్నానో, నేను ఎంత అతీంద్రుడిగా ఉన్నానో అలాగే చెప్పకుండా చెబుతున్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఈయన మర్యాద పురుషోత్తముడు అనే పేరు, రాముడితో పేరు దేవుడే, బాగా మర్యాద తెలిసిన దేవుడు. రాముడు ఎంత మర్యాదస్తుడే అంటే అతండి అయోధ్యలో ఆయన నడిచి వెళతా అంటే ఏదైనా పని మీద వచ్చి ఎవరైనా ఎదురొస్తే ఈయన స్వయంగా లక్ష్మీదేవికి భర్త అయినప్పటికీ, ఒక మహారాజు కొడుకైనప్పటికీ, ఇంకో మహారాజు తల్లుడైనప్పటికీ ముందు ఈయన తప్పుకునేవాడు. దారులు ఎవరైనా ఎదురొస్తే ముందు ఈయన తప్పుకునేవాడు. వాడికి ఆడికి లైన్ క్లియర్ చేసేవాడు. రాముడు మనకు కష్టపడ్డాం అనుకోండి ఎక్కడో చోట ముందు ఆయనే పలకరించే, కొంతమంది ఎరుగు ఉన్నా సరే వాళ్ళు పలకరించే వరకు వీళ్ళు దించుతూ ఉంటారు. ఇదంతా అహంభావం యొక్క చేస్తూ ఇవన్నీ ఏంటండి అహంభావం. వాళ్ళు పలకరిస్తేనే మనం మాట్లాడదాం, మనం ముందు ఎందుకు మాట్లాడాలి అనుకుంటారు. రామచంద్రుని తట్టు కదా ముందే ఆయన పలకరించారు. ఎంత మర్యాద తెలిసిన దేవుడు అంటే రాముడికి రావణాసురుడికి యుద్ధం జరుగుతుంటే రావణాసురుడికి రథం పోయింది, ఆయుధాలు పోయింది, ఒక్కడే నిలబడున్నాడు. ఓ రావణ నీ ఇంటికి వెళ్ళిపో, స్నానం చెయ్యి, శుభ్రంగా భోజనం చెయ్యి, ఈ రథం పాడైపోయింది, రేపు కొత్త రథం తెచ్చుకో, మళ్ళీ స్నానం చేసి ముస్తాబయ్యి కొత్త రథం తెచ్చుకుని మళ్ళీ రేపు యుద్ధానికి రా అన్నాడు వాడు రామచంద్రుడు. అంటే యుద్ధంలో కూడా ఎంత మర్యాదగా ఉన్నాడు. అంటే రాముడి పేరు ఏం పేరు? యాద పురుషోత్తముడు. పెద్దలు ఏం చెబుతాడంటే కృష్ణుడు చెప్పినట్టు చేయండి, చేసినట్టు చేయొద్దు, రాముడు చేసినట్టు చేయండి అని. రాముడు చేసినట్టు మీరు చేయొచ్చు, కానీ కృష్ణుడు చేసినట్టు మీరు చేయకుండా ఆయన చెప్పినట్టు చేయండి అని. రాముడు అలా ఎందుకు కష్టపడ్డాడంటే, అంటే రాముడు రామారామ అనుకుంటాడు పడ్డ కష్టాలని మనకు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. మనం ఎవరు అంటే నేను చెబుతున్నాను, పెద్దపూలూరు వచ్చాక ఎవరు అన్నారు ఈ మాట. అంతే ఎందుకు వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, రామనామం అన్ని నామాల్లోకి మన భారతీయులు ఎక్కువ ఆ నామాన్ని తలపెట్టుకుంటారు. ఏ నామాన్ని? రామనామం. మన రక్తంలో, భారతీయుల రక్తంలో రామనామం అసలు రక్తంలోనే ఉంది. రామనామాన్ని గాంధీ గారు బహు చిన్నతనంలోంచి ప్రాక్టీస్ చేశారు. ఎంత ప్రాక్టీస్ చేశారంటే ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా హే రామ్ అన్న రామాను కూడా అనలేదు, హే రామ్ అన్న రామాను రెండు అక్షరాలు కూడా అనక్కర్లేదు. అట్టుంది రామ్ అక్షరమన్నారన్నా సరిపోతుంది. అట్టు రామ్, హే రామ్, ఆయన తుపాకి పెట్టి ఆయన కలిసినప్పుడు కూడా వెర్రి కేకలు కాలేదండి, హే రామ్ అన్నాడు. అంటే రామభక్తి ఆయన హృదయంలో, అంటే ఆయన రక్తంలో ఎలా కలిసిపోయి ఉందో చెప్పడం కోసం మీకు నేను చెబుతున్నాను. అందుచేత రామచంద్రమూర్తి మనకు అన్ని విధాలా కూడా ఐడియల్ మ్యాన్. అంటే రామచంద్రమూర్తిని మనం ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల, ఆ నామాన్ని స్మరించుకోవటం వల్ల మనం చైతన్య స్థాయి పెరుగుతుంది, చైతన్యంలో ఐక్యం అవుతాం. మీకు అర్థమవుతుంది? అంచేత రామనామం, రామనామం కూడా మనల్ని తరింపజేస్తుంది. అంచేత ఆయన ఎందుకు అలా కష్టాల పడి చూపించాడంటే, ఇంత క్రమశిక్షణ మీకు కూడా ఉంటేనే కానీ అవసరమైతే ఇంత కష్టం అనుభవించడానికి ఆధ్యాత్మికంగా మీ చైతన్య స్థాయి పెంచుకోవడానికి, బ్రహ్మానుభవం కలగటం కోసం భౌతికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఇంత కష్టానికి అనుభవించడానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే తప్పనిసరిగా మీరు కూడా దైవత్వాన్ని మీరు పొందుతారు, ఆ డివినిటీ మీరు పొందుతారు, ఆ దైవీ శక్తిని మీరు పొందుతారు, నరుడు నారాయణుడు అవుతాడు. అలా అవసరమైతే అంటే కష్టాలు తెచ్చి పెట్టుకోమని కాదు, అవసరమైతే మన ప్రారంభంలో అది ఉంటే రాముడు ఎలా అంత ప్రీతిగా సుఖంగా ప్రారంభాన్ని అనుభవించాడు, అలాగే మనం అంత ఇష్టంగా అనుభవిస్తే మనం కూడా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. త్యాగరాజు అన్నాడండి, ఓ రామ నువ్వు అనాథుడు, నేను అనాథుని కాదు అన్నాడు. త్యాగరాజు అన్నాడు, ఓ రామ నువ్వు అనాథుడే, నువ్వు అనా నేను మటుకు అనాథుడు కాదన్నాడు. ఇంచడం నాకు నువ్వు నాథుడు ఉండగా నేను అనాథుని ఎలాగవుతాను? ఓ రామ నాకు నువ్వు నాథుడు ఉన్నావు, నేను అనాథుని ఎలాగవుతాను? నేను దిక్కు లేని వాడిని ఎలాగవుతాను? నువ్వు మటుకు అనాథుడివే, నీకు ఇంకో నాథుడు లేదు కాదు. నువ్వు మటుకు దిక్కు లేనివాడు, నీకు ఇంకో దిక్కు లేదు కాదు. నేనెందుకు అనాథుని అవుతాను నువ్వు నాథుడు ఉండగా? ఇంకోటి అన్నాడు త్యాగరాజు, ఓ రామ, ఓ శ్రీరామ, ఆజన్మ దుర్విషయ రహితులకు, ఆజన్మ దుర్విషయ రహితులకు ఓ రామ జపం ఎలా, తపం ఎలా? అసలు పుట్టుకతోటే దుర్వాసనలో దుర్విషయాలు ఎలాగ ఉంటాయో తెలియని వాడికి ఈ జపముతోటి తపస్సులతోటి పని ఏముందో శ్రీరామ? అంటే ఏదైనా దుర్విషయాలంటే వాటిలోంచి ఇరువట్టానికి సాధన కానీ జపం కానీ తపస్సు కానీ, అసలు భయపడితే తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడే వాడికి అసలు దుర్విషయాలు ఎలాగ ఉంటాయో తెలియని వాడికి, అంటే భయపడితే పరమ పవిత్రుడైన వాడికి, ఓ రామ శ్రీరామ వాడికి జపాలతోటి తపాలతోటి పని ఏమో. శాంతి 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 వాడు.